మాబ్ అంటే ఏమి, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళు కాకపోయినా, లేకపోతే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి అంటే కూర్చునే విధానం స్త్రీ పురుషులు ఆల్టర్నేట్ గా కూర్చోవచ్చు, క్లోజ్ ప్యాక్డ్, లేదంటే మధ్యన ఖాళీ వదిలేయండి. రైట్ సైడ్ పురుషులు స్పీకర్ కి, రైట్ సైడ్ పురుషులు, లెఫ్ట్ సైడ్ స్త్రీలు కూర్చోవాలి. ఎప్పుడు ఆ అరేంజ్మెంట్స్ ఎప్పుడు మర్చిపోకండి. ప్లస్ ఇంకోటి, ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటే తర్వాత వచ్చే వాళ్ళకి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మధ్యలో దూరేటటువంటి అవసరం ఉండదు. అంతట వెనకాతలు కూర్చోవాలి అనుకునేవాళ్ళు లేట్ గా రావటం నేర్చుకోండి. లేట్గా వచ్చి ముందు కూర్చోవాలి అనుకోకుండా, అది మీ డిసిషన్. అది ఎప్పుడు ముందు కూర్చోవాలి, వెనక్కి కాదు. ఈ ఇష్టం వచ్చినట్టు కుదరదు. లైఫ్ లో ప్యాకింగ్ జరుగుతున్నప్పుడు, ఒకదాని మీద ఒకటి నేను పెడుతున్నప్పుడు, మధ్యన ఒకటి ఖాళీ వదిలేసి దానిపైన ఇంకోటి నువ్వు పెట్టలేవు. యూ కెనాట్ డూ ఇట్. ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్స్ లో కూడా యూ షుడ్ ఫాలో ది నేచర్స్ ఇడ సింగ్ మెడ. అప్పుడేమవుతుంది, ఈ సర్కిట్ ఫామ్ అవుతుంది. ఐదర్ దిస్ వే ఆర్ దిస్ వే డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్. మెడిటేషన్, సైలెన్స్ ఆ యాంగిల్లో చేస్తున్నప్పుడు కరెంట్ సర్కిట్ ఇలా ఉంటుంది, క్లాక్ వైజ్గా ఉంటుంది. వెన్ వీ టాక్ అబౌట్ సంథింగ్ యాక్టివ్, కరెంట్ సర్కిట్ ఇలా ఫ్లో అవుతుంది. స్త్రీ పురుషులు అడ్డదిండంగా కూర్చున్నారనుకోండి, సర్కిట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కుండలిని జాయిన్ అయిన క్లాసెస్ కనుక మరి ఫండమెంటల్స్ తెలియాలి. అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ద హ్యూమన్ బాడీ with the speaker at the head, the right hand and the left hand. మీకు ఆ కాగితం తీసుకోండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్. నాకు ఒక కాగితం ఇవ్వండి. ఇవాళ రేపట్లో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఒకటి పూర్తి అయిపోవాలి. అందరికీ అన్నీ ఉన్నాయి కదా ఇవి. ఎవల్యూషన్ ఆఫ్ ఏ సోలార్ లోగా చూడండి. ఈ బొమ్మ ఎవల్యూషన్ ఆఫ్ ఏ సోలార్ లోగా. నిన్న మనం చెప్పుకున్నది అది. కింద నుంచి చూడండి, స్టార్ట్ చేస్తున్నాం. సెవెంత్ నెంబర్, ఏడు నెంబర్ ఉంది కదా, రోమన్ సెవెన్. రోమన్ సెవెన్ అంటే ఐదు వి రాసి రెండు గీతలు. అక్కడ ఏమని రాసింది, కాస్మిక్ ఫిజికల్ అని రాసింది. ఈ కాస్మిక్ ఫిజికల్ నుంచి ఈ కిందకి మనం ఏడు అంచెలుగా దిగుతున్నాం. ఈ ఏడు అంచెలుగా దిగేటటువంటి ప్రాసెస్ పైకి వెళ్ళిపోండి. రోమన్ వన్ కాస్మిక్ ఆది అని రాసింది, దాని తర్వాత కాస్మిక్ మొనాడిక్ అని రాసింది, దాని తర్వాత కాస్మిక్ ఆత్మిక్, కాస్మిక్ బుద్ధిక్, కాస్మిక్ మెంటల్, కాస్మిక్ యాస్ట్రల్. అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. పైన ఉన్నవి కిందన రిఫ్లెక్ట్ అవుతాయి. చెప్పింది అర్థమైందా? అంటే కాస్మిక్ ఆది కాస్మిక్ ఫిజికల్ వల్ల ఒకటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే కాస్మిక్ ఆది ప్లేన్లో ఏ ఉన్నదో అది ఎక్కడుంటుంది? కాస్మిక్ ఫిజికల్. ఈ కాస్మిక్ మొనాడిక్ అనే మాటకి ఆది అలాగే ఉంచుకోండి. మొనాడిక్ అనేటువంటి దానికి అనుపాదకాన్ని రాసుకోండి. తెలుగు మాటలు మనకు అలవాటు అవటం మంచిది ఇంగ్లీష్ మాటల కంటే. కాస్మిక్ అంటే బ్రహ్మాండీయ, బ్రహ్మాండీయ ఆది తలము. ఈ తలాన్ని మీకు బాగా స్పష్టంగా అవగాహన రావాలి కనుక మనం చాలాసార్లు దాన్ని రిపీట్ చేసుకుందాం. ఎక్కడ రాసుకోమని చెప్పాను అర్థమైంది కదా, ఇవల్యూషన్ ఆఫ్ ది సోలార్ లాగర్స్ కింద వన్ కాస్మిక్ ఆది అని ఉంది, అక్కడ బ్రహ్మాండీయ ఆది తలము అని రాసుకోండి. ఆది తలము అంటే ఆదిలక్ష్మి అని మనం పెట్టుకుంటామే లక్ష్ములో, అది అక్కడదనమాట, ఆ తలానికి సంబంధించినటువంటి లక్ష్మి. ఆది మహావిష్ణువు ఆ తలం. అంచేత పేర్లు చెప్పినప్పుడు మీకు ఆ లెవెల్స్ కొంచెం అవగాహనలోకి రావాలి. అంచేత ఇది బ్రహ్మాండీయ ఆది తలము. రెండోది బ్రహ్మాండీయ అనుపాదక తలము. అనుపాదక అంటే ఉపాధి లేనటువంటి, శరీరములు లేనటువంటి అనే అర్థం. అను ఉపాదక రెండో తలము బ్రహ్మాండీయ అనుపాదక తలము. మూడవది బ్రహ్మాండీయ ఆత్మతలము. బ్రహ్మాండీయ ఆత్మతలము. నాలుగవది బ్రహ్మాండీయ బుద్ధి తలము. బ్రహ్మాండీయ బుద్ధి తలము. ఐదోది మీరు చెప్పండి ఏమవుతున్నా, రైట్, బ్రహ్మాండీయ మానసిక తలము. ఆరోది యాస్ట్రల్ అంటే కామమయ డిజైర్స్, బ్రహ్మాండీయ కామమయ తలము. సెవెంత్ ఈ ఏడు తలాలు అర్థమయ్యాయి కదా. అంచేత బ్రహ్మాండీయ అనే పదాన్ని మనం మనసులోనే అనుకుంటే అంటే కామన్ కనుక తలాలు పేర్లు ఎలా వస్తాయంటే ఆది అనుపాదక ఆత్మ బుద్ధి మానసిక కామమయ భౌతిక. భౌతికాన్ని స్థూల అని కూడా అంటాం మనం. భౌతిక తలాన్ని స్థూల తలము అని కూడా అంటాం మనం. ఇవి సెవెన్ ప్లేన్స్ వచ్చాయి కదా. ఈ సెవెన్ ప్లేన్స్ కి సూర్యుడి యొక్క ఒక్కొక్క కిరణం కంట్రోల్ చేస్తుంది. ఆ సైన్స్ మీరు అర్థం చేసుకుంటే సంపూర్ణ సృష్టిని మీరు కంట్రోల్ చేసేయచ్చు. ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు సృష్టిని కంట్రోల్ చేసినట్టు అవునో కాదో కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు మొత్తం సృష్టి దేని మీద నడుస్తుంది, మన ఎలక్ట్రిసిటీ నడుస్తుంది. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ లేదు, ఆఖరికి కారులో కూడా ఇగ్నిషన్ అది మళ్ళా బ్యాటరీయే, మళ్ళీ అది కూడా ఎలక్ట్రిసిటీ. ప్లేన్ ఎగరాలి అన్నా కూడా మీకు ఎలక్ట్రిసిటీయే రావాలి ముందు స్పార్కింగ్. ఆఖరికి సినాప్స్ అని మన న్యూరాన్స్ అని బాడీలో నెర్వ్ సెంటర్స్ నుంచి ఒక నెర్వ్ నుంచి ఇంకో నెర్వ్కి ఖాళీ జాగా ఉంటుంది, జంక్షన్ పాయింట్ అని. ఆ ఖాళీ జాగాలో మళ్ళీ ఎలక్ట్రికల్ జంపే జరుగుతుంది అక్కడ. అంచేత మన బాడీ కూడా ఎలక్ట్రిసిటీ కంట్రోల్డ్. అంచేత ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ మరి పట్టుకోగలిగారో ఈ ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ సిస్టము, స్కానింగ్, పెట్, ఎంఆర్ఐ ఇమేజింగ్, ఇదంతా దేని మీద ఆధారపడింది, కరెంటు మీద ఆధారపడింది. ఈ కంప్యూటర్ అంటే మీకు కరెంటు లాస్ తెలిస్తే భౌతిక జగత్తులో ఉన్న అన్ని మెషిన్స్ మీరు కంట్రోల్ చేసేసినట్టే. అలాగే సూర్యకిరణాల లాజ్ తెలిస్తే మీరు సంపూర్ణ సృష్టిని కంట్రోల్ చేసినట్టు. ఆ ఏడు అనేది అందుకని రిపీట్ అవుతూ ఉంటుంది. సూర్యుడు యొక్క ఏడు కిరణాలు, ఇవి ఏడు తలాలకి ప్రతీకలు. కానీ ఏ తలానికి ఏ కలరో ఆ కలర్ యొక్క వైబ్రేషన్ పొటెన్షియంతో మాత్రము రివీల్ చేయబడలేదు, ఉంది అన్నారంటే వాళ్ళు. రిలేషన్షిప్ మనం పట్టుకోవాలి. ఏ రంగుకి ఏ స్థలము స్పందిస్తుందో. ఇక్కడ సెవెంత్ చూడండి, కింద కాస్మిక్ ఫిజికల్లో మీరు చూస్తే మళ్ళీ అదే ఏడు పేర్లు రిపీట్ అయ్యాయి. కానీ ఇందాక బ్రహ్మాండీయ ఆదితలము అంటే ఇది భౌతిక ఆదితలం. మనము భౌతిక ఆదితలము కంటే ఏ ఋషి కూడా పైకి వెళ్ళలేదు. ఋషి మహర్షి గురించి నేను మాట్లాడుతున్నా. ఏ ఋషి కూడా భౌతిక ఆదితలాన్ని దాటి వెళ్ళలేడు. మహర్షి భౌతిక ఆదితలం కంటే పైన ఏదో ఉంది అని తెలుస్తుంది. రాజర్షి మానసిక తలం వరకు వెళ్ళగలుగుతాడు. రాజర్షి బ్రహ్మర్షి బుద్ధి తలం వరకు వెళ్ళగలుగుతాడు.
బ్రహ్మాండీయ
భౌతిక అంతా భౌతికే. బ్రహ్మాండీయ నేను కలపటమే. ఋషి అన్నటువంటి వాడికి ఇవి స్థూల జగత్తు కాకుండా బ్రహ్మాండీయ జగత్తు ఒకటి ఉంది అని అవగాహనకు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఋషుల స్థితిలో ఉన్నారు. మీకు ఒక అవగాహన ఉంది బ్రహ్మాండీయ తలం ఉంది అని. అది ఎలా ఉంటుందో ఏముంటుందో మీకు తెలియలేదు. కానీ ఋషి నుంచి మహర్షికి వెళ్ళాడు అనుకోండి, కామమయ తలము మనోమయ తలము దాటుతాడు. ఏది? భౌతిక. అంటే దాటటం అంటే అర్థం చేసుకోండి, కోరికలు మీ అదుపులో ఉంటే, ఆలోచనలు మీ అదుపులో ఉంటే ఆ తలం మీద మీరు ఉన్నట్టు. ఆ తలం ఎలా మిమ్మల్ని ఆడిస్తోందో, మీరు ఎలా ఆడుతూ ఉంటే మీరు ఆ తలంలో లేనట్టు. కంట్రోలింగ్, ఇప్పుడు స్థూల జగత్తులో మీరు ఏదైనా కంట్రోల్ చేసిస్తున్నారు. మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, మెటల్స్ ఇష్టం వచ్చినట్టు కల్పిస్తున్నారు. కావాలంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోగలరు. భౌతిక జగత్తు సంపూర్ణంగా మీ కంట్రోల్లో ఉంది. కానీ కోరికలు ఐదుగురు కంట్రోల్లోనే ఉంది, మిగతా వాళ్ళ కంట్రోల్లో లేదు. అంచేత ఏ కామన్ మ్యాన్ అపరిచితుడులో రామాచారి లెవెల్లో ఉన్నాడు. అంటే సినిమాలు కూడా చూడటం అవసరం. ఇది ఎవరికి, ఎంతమందికి అర్థమైంది రామాచారి లెవెల్? అంటే సినిమాలు కూడా చూస్తూ ఉండండి, లేకపోతే మీకు స్పిరిచువలిజం అర్థం కాదు. రామాచారి గారు చేసేటటువంటి అతి గొప్పది ఏంటంటే, హీజ్ ఎ లాయర్, లా ప్రకారం అంతా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఎవడు లాని పాటించటం లేదు. వాడు స్కూటర్ మీద వెళ్తున్నా, దాని మీద వెళ్తున్నా, సిగ్నల్స్ దగ్గర ఉన్నా, అక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, అంతా గందరగోళంగా ఉంటుంది. ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళని తిడుచుకుంటూ ఉంటాడు. వాడు మొహం మీద ఉమ్మేసిన సినిమా చూసారా మీరు? ఒకడు ఉమ్మేస్తాడు, ఏం చేస్తానయ్యా అంటాడు. ఊరు నోరు ముసుకుని ఊరుకుంటాడు ఆర్చి. అంతేత కామన్ మ్యాన్ వాడి డిజైర్స్ కి అనుగుణంగా జీవించలేడు వాడు. రామాచార్యుడు అప్పుడు డిజైర్స్ కి అనుగుణంగా జీవించలేని వాడు రెండో లెవెల్కి దేనికి వెళ్తాడు? రామో అవుడు రామో రెమో రెమో లెవెల్కి ఎదుగుతాడు. ఎదుగుతాడంటే అందరితో పాటు నారాయణ. రైట్. అలా జీవిస్తున్నప్పుడు అందరికీ హీజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ అనిపిస్తాడు. అండ్ హీ బికమ్స్ వెరీ సక్సెస్ఫుల్ ఆల్సో. ఏ అమ్మాయిని ఒకే వాడు కోరుకుంటున్నాడో, అమ్మాయి వాడిని ప్రేమించటం మొదలెట్టేస్తుంది. వాడు రకరకాల జిమ్మిక్స్ చేయగలుగుతాడు. ఏంటంటే పై అంతస్తు నుంచి ఇంట్లోకి దూరటం అంటే ఏ రాంగ్ వే ఆఫ్ ఎంట్రీ అని అర్థం. అక్కడ సింబాలిజం మనకు అర్థం అవుతే. అంతే తప్ప మీరు సినిమా చూసి అదేంటండి ఎవడైనా పైనుంచి దిగుతాడా కప్పులోంచి అని, కప్పులోంచి దిగటం అని కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ వే ఆఫ్ లివింగ్, ఏ రాంగ్ వే ఆఫ్ లివింగ్ అని అర్థం. అది డ్యాన్సులు చేస్తాడు, అన్ని చేసుకుంటూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరిలోనూ కూడా అపరిచితుడైనటువంటి ఒక్కొక్క కాన్షియస్నెస్ ఉంది. అది ఇట్ కాంట్ బేర్ ఆల్ దిస్ ఎగెనిస్ట్ నేచర్. అదేం చేస్తుంది? శిక్షిస్తుంది. అంటే అపరిచితుడు ఎక్కడున్నాడు? మీలోనే ఉన్నాడు. మీరు చేసిన అధోపనలన్నీ రికార్డ్ చేసుకుంటాడు. ఎప్పుడో ఉతికేస్తాడు. అది రోగంగా రావచ్చు, యాక్సిడెంట్గా రావచ్చు, యుద్ధాలుగా రావచ్చు. అంత తప్ప ఒక అపరిచితుడు వచ్చి మిమ్మల్ని ఏం కొట్టాడు? మీలో ఉన్నటువంటి ద అన్నోన్ ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో అది సాగుడుతుంది. ఆ అన్నోన్ ప్రిన్సిపుల్ ఎలా సాగుడుతుంది మనని అనేది గరుడ పురాణంలో రాసింది. మనం మన పురాణాలు చదవంగా, వెన్ యూ మిస్యూజ్ ఎనర్జీ డయాబెటీస్ ఈజ్ ద రిజల్ట్. శక్తిని ఎప్పుడైతే మీరు దురుపయోగం చేస్తారో, ఇంచేత డయాబెటీస్ దేని వల్ల వస్తుంది? షుగర్ వల్ల వస్తుంది. అంతే కదా, మీకు బయోకెమిస్ట్రీ కాస్త అయినా తెలిసింటే మీకు తెలుసు ఆల్ అవర్ ఎనర్జీ ఇస్ బికాస్ ఆఫ్ షుగర్. షుగర్ లేనిదే మీకు ఎనర్జీ లేదు బాడీలో. అది కరెక్ట్గా కనుక మేనిఫెస్ట్ అవుతే, డయాబెటీస్ వచ్చింది అంటే అర్థం ఏంటనమాట, యు ఆర్ మిస్యూజింగ్ ఎనర్జీ. అయితే చాలా మంది నన్ను అడుగుతారు, సత్సాయిబాబాకి కూడా షుగర్ ఉంది కదా, యాజ్ ఇఫ్ వీడికి షుగర్ ఉండటం వల్ల వాడు సత్సాయిబాబా ఒకటి అయిపోయినట్టు. భలే ఆనందిస్తారు అదేంటో. రామకృష్ణ పరమహంసకి రౌడం వాల్సి కూడా క్యాన్సర్ వచ్చింది కదా. మిస్యూజ్ ఆఫ్ ఎనర్జీలో అవైలబుల్ ఎనర్జీ ఎక్కువ ఉండి దాన్ని యూజ్ చేయలేకపోయినా మిస్యూజే అవునా కదా. మీకు గవర్నమెంట్ ఓ పని చేయడానికి 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తే చాలా గ్రాంట్స్ యూజ్ చేసుకోలేరు, మీరు చూసారో లేదో, చాలా అమౌంట్స్ రిటర్న్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. మీకు డబ్బిచ్చినా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారు. సినిమా చూసి ఆయనప్పుడు కమల్ హాసన్ సినిమా ఏదో, కమల్ హాసన్ అయినా 30 లక్షలను ఖర్చు పెట్టాలి, రజనీకాంత్ 30 కోట్లు నెలలో ఖర్చు పెట్టాలి అంటే వాడి చేత కాలేదని మీకు ఇచ్చామనుకోండి, మీరు ఖర్చు పెట్టలేరు. అంచేత గురువుల యొక్క మిస్యూజ్ ఆఫ్ ఎనర్జీ కాదు, అది స్టాగ్నేటెడ్ ఎనర్జీ. వాళ్ళు ఓ పర్టికులర్ పని చేయటానికి కొంత ఎనర్జీ ఇన్పుట్ తీసుకుని వస్తారు వాళ్ళు, ఇంత నేను ఖర్చు పెట్టగలనే అని. చివరికి ఏమవుతుంది, వాళ్ళు లాస్ట్ డేస్ వచ్చేసరిగా వాళ్ళకి అర్థం అవుతుంది మేము ఖర్చు పెట్టాల్సినటువంటి ఎనర్జీలో, అప్పుడు వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ ఎనర్జీ అక్కడ స్టాగ్నేటెడ్ ఎనర్జీ. కానీ స్టాగ్నేషన్ ఎక్కడున్నా రోగమే వస్తుంది. అది వాడు అవతార పురుషుడు అన్నంత మాత్రాన వాడి బాడీ రూల్స్ ఏం మారవు. ఇంకా ఈ ప్లేన్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆది అనుపాదక ప్లేన్స్ గురించి మనం ఊహించలేము. భౌతిక జగత్తు గురించి మాట్లాడుతున్నా, భౌతిక ఆది భౌతిక అనుపా. నేను ఎప్పుడు మాట్లాడినా స్పెసిఫిక్ గా బ్రహ్మాండీయ అనే మాట వాడకపోతే, ఋషుల గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా అది ద లోయెస్ట్ ప్లేన్ గురించి మనం మాట్లాడుతున్నాం అన్నది గుర్తుంచుకోవాలి. కాస్మిక్ ఫిజికల్ గురించి మనం మాట్లాడుతున్నాం అంతే తప్ప, మీరు ఆది లెవెల్కి వెళ్ళిపోయి దాని గురించి మీకు అవగాహన వచ్చేసింది అని అనుకోవద్దు. అది ఫస్ట్ వార్నింగ్ అనమాట. అంతే అవాంగ్ మానస గోచరము, అబౌట్ విచ్ నథింగ్ కెన్ బి సెడ్, మౌన వ్యాఖ్య, ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని సీక్రెట్ డాక్ట్రిన్ లో ఒక స్పెసిఫిక్ బుక్ ఉంది. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేసరికల్లా అదేదో అద్భుతమైనటువంటి గ్రంథం అనుకుంటారు మీరు. మీకు తెలిసిన గ్రంథమే పతంజలి యోగ సూత్రాలని వాయిస్ ఆఫ్ సైలెన్స్ గా వాళ్ళు అందజేశారు. అంటే పతంజలి యోగ సూత్రాలను మీకు తెలిస్తే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అర్థమైనట్టే. పతంజలి యోగ సూత్రాలను దాటి ఆధ్యాత్మిక జగత్తులో మీరు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, సమాధి స్థితిలోకి వచ్చేసరికల్లా మీరు కాస్మిక్ ఫిజికల్ నుంచి కాస్మిక్ యాస్ట్రల్లోకి వెళ్తారు. సమాధి స్థితికి వస్తే మీరు వెళ్లేది ఎక్కడికి అంటే కాస్మిక్ ఫిజికల్ నుంచి కాస్మిక్ యాస్ట్రల్లోకి అడుగు పెడతారు. అంచేత ఆధ్యాత్మికత యొక్క సిలబస్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొత్తం సిలబస్ ఎంతో, ఎన్ని క్లాసులు ఉన్నాయో, మనం ఎక్కడున్నామో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. కాస్మిక్ ఫిజికల్లో 7 ప్లేన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇది క్లియర్ గానే ఉందిగా. కాస్మిక్ యాస్ట్రల్లో అలాగే 7 సబ్ప్లేన్స్ ఉంటాయి. అలాగే మొత్తం కాస్మిక్ ఆది నుంచి కాస్మిక్ ఫిజికల్ వరకు ఎన్ని ప్లేన్స్ ఉంటాయి? 49 ఆది నుంచి అమ్మా, ప్రతి దాంట్లోనే 7 ఉంటాయి కదా. అంచేత తెలుగులో ఒక చార్ట్ ఉంది చూడండి, ఇది ఈ చార్ట్ ఆది అనుపాదక ఆత్మ బుద్ధి మనస్సు కామమయ స్థూల. తెలుగు దొరికిందా అందరికీ? ఫస్ట్ పేజ్ ఆ పని చేద్దాం. దీని మీద పేజీ నెంబర్లు వేసేసుకోండి, 1, 2 ఉన్నాయా? ఎవల్యూషన్ ఆఫ్ సోలార్ లవర్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ద ఈగోయిక్ లోటస్, ఓకే, ఫోర్త్ పేజ్ సోలార్ అండ్ ప్లానెటరీ హైరార్కీస్, ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్, సెవెంత్ సిక్స్త్ ద ఈగోయిక్ లోటస్ అండ్ ది సెంటర్స్. అంతేత వన్ కి రండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ చూపిస్తోంది, పక్కన అడ్డంగా రాసింది చూడండి, విశ్వస్థూలం యొక్క 7 తలాలు. కనిపించింది అందరికి? విశ్వస్థూలం యొక్క 7 తలాలు. ఆది, ఇది మన ఎండోక్రైన్ సిస్టమ్ లో పీనియల్ గ్లాండ్ కి సమానము మన బాడీలో. అంటే స్థూల ఆది విశాలమైనటువంటి విశ్వంలో వ్యాపించి ఉంటే, స్థూల జగత్తులో మన బాడీనే కనుక ఒక జగత్ అనుకుంటే, అందులో ఈ ఆది తలం ఎక్కడుంటుంది అంటే మనం పిలక పెట్టుకునేటటువంటి స్థలంలో ఉంటుంది. అంచేత పిలకను ఉపయోగించుకోగలిగేవాడు పిలక తీసేడు, యాంటెన్నా తీసేస్తే ఏమవుతుంది మీకు ఎంత పెద్ద? అంచేత పిలక ఆదితలాన్ని, స్థూల ఆదితలాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు పెట్టుకునేది. ఎప్పుడైతే నీకు స్థూల ఆదితలాన్ని ఉపయోగించుకునేటటువంటి విద్య పోయిందో పిలక తీసేస్తావు, ఎందుకంటే దానికి అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఉపయోగించుకుంటావో పిలక పెట్టుకుంటావా పెట్టుకోవా? అంతేత పిలక పెట్టుకోవటం అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్. పిలక ఎందుకు వస్తుంది అంటే ఉపయోగించుకోవటం తెలిస్తే మనకి. దానికి చాలా దగ్గరగా స్థూల జగత్తులో ఉండేటటువంటిది ఏంటంటే కొబ్బరి యొక్క ఆ పైన ఉండేటటువంటి పీచు. చేత అంత అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఈ మొత్తం బ్రహ్మాండంలో అంటే ఏంటి, కాస్మిక్ ఆది తలము నుంచి కాస్మిక్ ఫిజికల్, కాస్మిక్ ఫిజికల్ లో ఏమని చెప్పుకున్నాం మనం, మళ్ళా కాస్మిక్ ఆది యొక్క ఫిజికల్ రిఫ్లెక్షన్, ఈ మళ్ళా 7 రిఫ్లెక్ట్ అవుతాయి. ఇదే మీ బాడీలో, మీ హ్యూమన్ బాడీ తయారవటానికి కావలసినటువంటి ఫాదర్ దగ్గర నుంచి వచ్చేటటువంటి 23 క్రోమోసోమ్స్, 23 23, ఇది గాయత్రి. ఇది మొత్తం మీద ఎంత వస్తాయి మీకు అంటే 46 జీన్స్ అంటామే మనం, అవి వస్తాయి. అంటే ఆ చిన్న కణంలో కూడా మళ్ళా 7 తలాలు ఉంటాయి మీకు. ఇందులో ఏ ఒక్క తలం మిస్ అయినా కూడా ఇంపర్ఫెక్ట్ బేబీ వస్తుంది. అంచేత గాయత్రి అది చేసుకున్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అది ఉన్నా కూడా పోతుంది. ఇంకంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చేటటువంటి జీన్స్, మదర్ దగ్గర నుంచి వచ్చేటటువంటి జీన్స్ ఈ గాయత్రి సాధకుడు వాడిలోనే ప్రొడ్యూస్ చేసేసుకోగలడు. అందుకని ఆ గాయత్రిని గయాంత్రాయతీతి గాయత్రి, అంత సైన్స్ ఉంది గాయత్రిలో. దాన్ని 1860లోనే చెప్పేద్దామని ట్రై చేశారు ఋషులు. కానీ గాయత్రి మంత్ర జపము భూ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి 24 లక్షల సార్లు జపం చేస్తేనే వాడికి అది అర్థం అవుతుంది, అంతకంటే తక్కువలో వాడికి అది అర్థం కాదు. సంఖ్యాశాస్త్రం, మనిషి పుట్టాడు అంటే 32 పళ్ళు ఉంటాయి, కుడి చేతికి 5 వేళ్లు ఉంటాయి, ఎడం చేతికి 5 వేళ్లు ఉంటాయి, కాళ్ళకి 5 వేళ్లు ఉంటాయి, 206 ఎముకలు ఉంటాయి, ఇవన్నీ ఫిక్స్డ్ కదా సంఖ్య. అలాగే జీన్స్ ని మీరు ఎఫెక్ట్ చేసుకోగలగాలి అంటే మీరు గాయత్రి మంత్రాన్ని కనీసము ప్రతి ఒక్కడు 24 లక్షల సార్లు చేయించి ఉండాలి. దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే 5 అయితే వాడికి ఇచ్చేసే మంత్రము, వాడికి 24 ఏళ్లు వచ్చే లోపల కింద పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఎప్పటికో అది 24 లక్షలు వాడు పూర్తి చేసేసుకుంటాడు అని. లాజిక్ అర్థమవుతుంది కదా? అంతేత గాయత్రి మంత్రంలో ఈ 7 తలాలు ఉన్నాయి. ఆ 7 తలాలని మనం ఏమని చెప్పుకుంటాం, ఓం భూత్, ఓం భువ, ఓం స్వ, ఓం మహ, ఓం జన, ఓం తపహ, ఓం సత్యం. అదే ఇక్కడ చక్రాలుగా చెప్పబడింది. మూలాధారం అన్నిటికంటే కిందన రాసింది చూడండి, మూలాధారము భూ. ఇంకా అంత పైకి వెళ్తే స్వాధిష్టానము కనిపిస్తుందా ఎక్కడ రాసి ఉందో అని. కొంచెం పెద్ద చార్ట్ నెక్స్ట్ క్లాసులకి రెడీ చేద్దాం, అప్పుడు ఈజీ అవుతుంది. స్వాధిష్టానము, దాని తర్వాత మణిపూరకము, దాని తర్వాత అనాహతము, దాని తర్వాత నిశుద్ధి, దాని తర్వాత ఆజ్ఞ, దాని తర్వాత సహస్రము. తమాషా ఏంటి అంటే ఈవెన్ ఎలిమెంట్స్ ఫాలో ద సేమ్ రూల్. పీరియాడిక్ టేబుల్ ని కనుక మీరు చూస్తే కరెక్ట్ గా 7 గ్రూప్స్ ఉంటాయి. 8వ ఎలక్ట్రాన్ వచ్చేసరికి అది పూర్ణత్వం పొందిపోతుంది, ఇట్ బికమ్స్ వెరీ స్టేబుల్. అంచేత ఎలిమెంట్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అవటానికి ఏకైక రీజన్ ఏంటి అంటే సమాధి స్థితికి వెళ్ళటం. అస్తమ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8వది. అలాగే ఎలిమెంట్స్ లో కూడా ఒకదాన్ని ఒకటి కలుస్తున్నప్పుడు అవి ఏం చేసుకుంటాయంటే 8 ఎలక్ట్రాన్స్ బయట వచ్చేటట్టు చూసుకుంటాయి. ఎందుకు చెప్తున్నావు, ఆ రూల్ కనుక మీకు అర్థమైపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సెప్టెనరీ, సప్తపర్ణ. ఆ సెప్టెనరీ యాంగిల్ మీకు అర్థమైపోతే మీ బాడీలో ఉన్నటువంటి ఒక సెల్లులో ఉన్నటువంటి దాన్ని కనుక మీరు కొంచెం మార్చుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. చాలా చిన్నది కదా, మార్చుకోగలిగితే మీరు దేన్ని మార్చేయవచ్చు, కాస్మిక్ ఫిజికల్నే కాదు, కాస్మాస్నే మార్చేయవచ్చు. మీరు కాస్మాస్ అంటే అర్థమైంది కదా, బియాండ్ ది కాస్మిక్ ఫిజికల్ మనం కాస్మాస్ అనుకుందాం. అది ప్రాక్టికబుల్ అని ఎక్కడ తెలిసింది అంటే ఒక చిన్న హైడ్రోజన్ యాటంలోని ఒక ఎలక్ట్రాన్ని మీరు కదపగలిగితే, స్మాష్ చేసేయగలిగితే హైడ్రోజన్ బాంబ్ అవుతుంది. అది హైడ్రోజన్ యాటమ్ ఎంత చిన్నదో మీకు తెలుసు కదా, అంత చిన్న హైడ్రోజన్ యాటంలో మీరు కొంచెం దాన్ని డిస్టర్బ్ చేయగలిగితే మీరు కొన్ని 100 స్క్వేర్ మైల్స్ లో ఉన్నటువంటి మనిషి జాతినే కాదు మొత్తం దాన్ని స్మాష్ చేసేయగలరు మీరు. ఇంకా ఎంత పవర్ఫుల్ చూడండి. అందువల్ల ఇప్పటికీ వాళ్ళు ఏం రివీల్ చేయలే, ఇది ఉంది, సైన్స్ ఉంది అని చెప్పారు తప్ప అది ఎలా చెయ్యాలో మాత్రం వాళ్ళు చెప్పరు. అది ఇలాగ పబ్లిక్ లో ఏం చెప్పరు. అది న్యూక్లియర్ ఫిషన్ గురించి, న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మేము ఇంటర్మీడియట్ లో బీఎస్సీలో న్యూక్లియర్ సైన్స్ అని చెప్పి బోర్డు మీద బొమ్మలు గీసేసి ఫిషన్స్ చూపించేస్తాం. కానీ యాక్చువల్ గా న్యూక్లియర్ రియాక్టర్ నా ముందు పెట్టారనుకోండి, అసలు నాకు ఐ కాంట్ ఈవెన్ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. చూపించరు, తెలియదు అది ఎలా యూజ్ చేసుకోవాలి. కానీ ఓ పద్ధతి ప్రకారము పతంజలి యోగ సూత్రాలలో ఈ మొత్తము కూడా ఈ కాస్మాస్ ని మనం ఎలా అందుకోగలము చెప్పబడినటువంటి విద్య ఉంది. ఇక్కడ మనం స్థూల జగత్తుకే, కాస్మిక్ ఫిజికల్ కి మాత్రమే మనం లిమిట్ అయి ఉందాం, మిగతా అంతా మనం మర్చిపోదాం. కానీ ఉన్నవి సెకండ్ పేజీలో, థర్డ్ ఫోర్త్ అనుకుంటాను, ఫోర్త్ అయినా మనం చదువుతున్నాం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్. ఈ 5th పేజీలో ఆది అనుపాదక ఆత్మ బుద్ధి మానసిక కామమయ స్థూల అని చెప్పిన తలాలన్నీ కూడా బ్రహ్మాండీయ చేతనత్వానికి సంబంధించినవి కాదు. దేనికి సంబంధించినవి? స్థూల జగత్తుకి సంబంధించినవి. అందుకే అక్కడ ఇంగ్లీష్ లో ఏం రాసింది చూడండి, ద 7 ప్లేన్స్ అండ్ 49 సబ్ ప్లేన్స్ ఆఫ్ ద కాస్మిక్ ఫిజికల్ ప్లేన్. అంచేత కాస్మిక్ అనే పదం వదిలిస్తే స్థూల జగత్ అనే వాడుకుందాం మనం కన్ఫ్యూజన్ లేకుండా. అంటే స్థూల జగత్తులో 7 ముఖ్యమైనటువంటి ప్లేన్స్ ఉన్నాయి, 49 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. అంచేత మొత్తం మీద ఆధ్యాత్మిక జగత్తు మిమ్మల్ని 49 క్లాసులు పూర్తి చేసుకుంటే మీకు ఈ స్థూల జగత్తు మొత్తము అర్థమైపోతుంది అని తెలుపుతోంది. అంచేత మొత్తం మీద ఎన్ని క్లాసెస్ ఉన్నాయి మీకు, అది గుర్తుంచుకోండి. అంచేత సత్సాయి బాబా అయినా, శుద్ధి సాయిబాబా అయినా, రజనీష్ అయినా, విశ్వామిత్రుడైనా, వశిష్ఠుడైనా, భౌతిక జగత్తులో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులతో నారదుడు మాట్లాడినా, వీళ్ళందరూ ఎక్కడుండి ఉంటారు? ఈ 49 క్లాసెస్ లో ఏదో ఒక క్లాస్ లో ఉండి ఉంటారు. సాధారణంగా మనం ఎలా లెక్క పెడతామంటే స్పిరిచువలిజం లో కింద నుంచి పైకి లెక్క పెడతాం. అంటే అన్నిటికంటే లోయెస్ట్ 49 అవుతుంది, అన్నిటికంటే పైకి 1 అవుతుంది. మనం మామూలుగా భౌతిక జగత్తులో ఎలా చూస్తాం, మనం 1 నుంచి పెంచుకుంటూ వస్తాం, కిందకి పెరుగుతున్న కొద్దీ హయ్యర్ క్లాస్ అనుకుంటాం కదా. స్పిరిచువలిజం లో అది రివర్స్ అవుతుంది. అన్నిటికంటే పెద్ద క్లాస్ 49th క్లాస్ లో ఉన్నాడు అంటే వాడు చాలా తక్కువ క్లాస్ లో ఉన్నాడు అని అర్థం. 1వ క్లాస్ లో ఉన్నాడు అంటే కాస్మిక్ ఫిజికల్ లోని హయ్యెస్ట్ లెవెల్ లో ఉన్నాడని. దాని తర్వాత మళ్ళీ ఇంకా 6 తలాలు ఉన్నాయి. ఇంకా దాని గురించి మనం మర్చిపోదాం, కానీ అది గుర్తుంచుకుందాం. ఇంకంటే ఇదంతా మాట్లాడుతూ ఉంటే మనకి ఆత్మ పరమాత్మ ఇదంతా మనం మాటలు మాట్లాడేస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే మనకి ఆత్మ గురించి తెలిసిపోయిందని. నువ్వు ఆత్మ గురించి మాట్లాడితే నువ్వు ఎక్కడున్నావు? కాస్మిక్ స్థూల జగత్తులో ఆత్మలో ఉన్నావు. ఇది ఎన్నో క్లాస్ అయి ఉంటుంది? 7, 7, 14, 15 కదా.
34
అంటే వాడు ఇంకా ఎన్ని క్లాసులు తీసుకోవాలి? 50. దాన్ని పంచాదశ విద్య అంటాం, శ్రీ విద్య అంటాం. అంటే శ్రీ విద్య దగ్గరకు వచ్చేసరికి అలా వాడు ఆత్మజ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటాడు అని అర్థం. షోడశి విద్య శ్రీ విద్య కంటే పెద్దదా, పంచదశి కంటే పెద్దదా, చిన్నదా? షోడశి చిన్నదే. కానీ మామూలుగా మనం బుర్రలు ఎలా ఉంటుంది, మరి కొంచెం అది కరెక్షన్ చేసుకోవాలి. మనం కొంచెం ఆలోచన విధానాన్ని రివర్స్ చేసుకోవాలి. అందువల్ల సాయి చరిత్రలో ఏం చెప్పబడి ఉంటుంది అంటే, నా గురువు నన్ను తలకిందరుగా వేలాడదీశాడు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా లేదా ఇన్ని విషయాలు తెలుస్తున్నాయని? ఇంచేత మీరు తలకిందరయ్యారు, మీరు ఆలోచన విధానము తలకిందరవుతుంది. ఎక్కడున్నాడు తలకిందరుగా ఎలా వేలాడదీశాడు? బావిలో వేలాడదీశాడు. బావిలో ఏమున్నాయి? కిందన నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఈయన టచ్ చేయగలుగుతున్నాడా? నీళ్ళకి ఎంత పైన ఉన్నాడు? 2-3. నీళ్లు అంటే కామమయ తలం అని అర్థం. ఎప్పుడైనా నీరు అనే పదము ఈ స్పిరిచువల్ యాంగిల్లో వస్తే మీరేం కోరికలు అని అర్థం చేసుకోవాలి. అందుకే యజ్ఞం కురిస్తే వర్షం కురుస్తుంది అనే దాంట్లో అర్థం ఏంటి అంటే, యజ్ఞం చేస్తే కోరికలు తీరుతాయని అర్థానికి లాజిక్ అది అనమాట. అంతే ఇప్పుడు మనం అందరం కూడా ఏంటంటే బావిలో. మరి మీరు సిద్ధి సాయి గురువుని మీ ఇంట్లో పెట్టుకున్నారు కదా, గురుస్థానాన్ని, వాళ్ళ గురువు ఏం చేశాడు? మిమ్మల్ని నేను తలకిందలు చేసుకుందా? థింకింగ్ ప్రాసెస్ తలకింద రావాలంటే ఏంటి, ఆ నీళ్లు వాడికి అందవు. నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా? ఏం చెప్తున్నా, దేని గురించి మాట్లాడుతున్నాను? సిద్ధి సాయిని బావిలో తలకిందలు చేస్తే నీళ్లు ఆయనకే అందటం లే. నీళ్లే అందటం లేదంటే కోరికలు లేవు అని అర్థం. కోరికలు లేనటువంటి స్థితిలో కనుక మనము ఈ సబ్జెక్టుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు వచ్చినంత ఆనందాలు వస్తాయి, ఆయనకు ఉన్నటువంటి శక్తులు కూడా వస్తాయి. సరే, ఇప్పుడు అనుపాతక తలాన్ని చూడండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ లో అది తెలుగులో కూడా ఉందా క్లియర్ గానే? తెలుగు చూడండి, 1 చూడండి. అంటే తెలుగు ఉందని చెప్తున్నాను, అంతకంటే ఇంకేం లే. మీరు ఎందుకు మార్చేశారు మాస్టర్ అని అనుకోకండి. ఎందుకంటే ఐ వుడ్ ప్రిఫర్ యూ టు లెర్న్ ఇట్ ఇన్ తెలుగు. ఎందుకంటే తెలుగులో ఉన్న పదాలే సాంస్క్రిట్ లో ఉపనిషత్స్ లో వాడబడ్డాయి. అంతేత మనం ఉపనిషత్ సరీ చదివినప్పుడు మీకు ఈ పదాలు తెలిస్తే మీకు చాలా అర్థం అవటం మొదలెడుతుంది. ఆది తలము ఖాళీగా ఉంది అంటే మన హ్యూమన్ బాడీలో సహస్రార చక్రాన్ని మనం ఉపయోగించుకోవటం మానేశాం. వి డోంట్ నో సహస్రారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. దాని తర్వాత చూడండి, అనుపాదక అని ఉండాలి. అనుపాదము ఓకే, అనుపాదము. అక్కడ ఒక త్రిభుజం ఉంది చూడండి, విల్, యాక్టివిటీ, విజ్డమ్. రైట్ హ్యాండ్ కార్నర్ లో ఆజ్ఞ అని రాసింది. అక్కడ మొనాడ్ అని ఉంది, కనిపించిందా అందరికీ? భగవద్గీతలో క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని 3 లెవెల్స్ చెప్తాడు. అదే అపరిచితుడిలో కూడా మీరు చెప్పుకోవచ్చు. రామాచార్య క్షరపురుషుడు, రెండవడు రెమో అక్షరపురుషుడు. అక్షరపురుషుడు ఎందుకంటే మన జనరల్ క్యారెక్టరిస్టిక్ అదే. మీరు మీరు గాయత్రి చేస్తున్నారు, మీకేం లాభం వచ్చిందండి? లాభం ఎలా కౌంట్ చేస్తారు మీరు? భౌతిక జగత్తులో లాభం వస్తే లాభం వచ్చినట్టే, లేకపోతే లాభం లేనట్టే కదా. మూడోది పురుషోత్తముడు అపరిచితుడు, అంటే వాడి గురించి మనకేం తెలియదు, వాడు అపరిచితుడే వాడు. అంచేత ఈ యాక్టివిటీ విల్ విజ్డమ్, దీన్నే మనం ఏం చెప్తాం, సంకల్పము ప్రజ్ఞ సక్రియత, ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అని చెప్పుకుంటాం. అంచేత మీకు ఏ పదాలు బాగుంటాయో ఆ పదాలు చూసుకోండి. విల్ అనేది ఇచ్చాశక్తి, విల్ ఇచ్చాశక్తి, విజ్డమ్ జ్ఞానశక్తి, యాక్టివిటీ క్రియాశక్తి. ఈ మూడు శక్తుల యొక్క కలయిక ఆ తలంలో ఏర్పడుతుంది. అది మనం ఇంకా ఊహించలేము ఆ తలం. అంచేత ఏదో మనకంటే చాలా హై లెవెల్లో ఒక తలం ఉంది, మనం దాని గురించి ఏమీ తెలుసుకోలేము. కానీ అక్కడ ఈ మూడు శక్తులు కలుస్తాయి. అదే శివుడి యొక్క త్రిశూలమైనా అనుకోవచ్చు, ఓంకారం యొక్క ఆ ఉ మా అని అనుకోవచ్చు. ఆల్ త్రిపుటీస్ మూడు 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 ఏమేమవుతాయి ఉంది, మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అనుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది లాంగ్వేజ్ యూ యూజ్. ఈ మూడింటి బిందువు ఒకటి మనలో ఉంది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పబోతే ఇదంతా చెప్తున్నాను నేను. మీకు అర్థమైంది కదా ఏం చెప్పుకుంటాం? ఎక్కడో పైన ఈ మూడింటి కాంబినేషన్ ఉంది. ఏ మూడింటి కాంబినేషన్? కోరిక, జ్ఞానము, క్రియ. ఈ మూడు కలిసి ఉండకపోతే ప్రకృతిలో ఏమీ జరగవు. ఆఖరికి వంటలోనే సాంబార్ తినాలని ఉంది అంటే ముందు సాంబార్ తినాలనే కోరిక ఉండాలి. కోరిక లేదనుకోండి, సాంబార్ ఎదురకుండా పెట్టినా ఏం చేస్తాం? చేత ముందు కోరిక ఉండాలి. దాని తర్వాత అది ఎలా తయారు చేయాలో దాని జ్ఞానం ఉండాలి. కోరిక అయితే ఉంది కానీ ఎలా తయారు చేయాలో తెలియకపోతే వేస్ట్. కోరిక ఉంది, ఎలా తయారు చేయాలో కూడా తెలుసు, కానీ దానికి కావాల్సిన పప్పులు కానీ చింతపండు కానీ లేదు. యాక్టివిటీ జరగదుగా. ఈ మూడు ఉంటేనే ఒక పని జరుగుతుంది, అది గుర్తుంచుకోండి. ఈ మూడు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఈ మూడు ఉండటం గమనించుకోండి. మీరు వీటిని త్రిగుణాలు అని కూడా అంటాం, కానీ త్రిగుణాలు అనేటటువంటిది తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇది అర్థమైందా మీకు? మూడు ఉండాలి మీలో, ఇచ్చ ఉండాలి, జ్ఞానం ఉండాలి, క్రియ ఉండాలి. ఈ మూడింట్లో క్రియ ఇప్పుడు మిస్సింగ్. జ్ఞానం అందరికీ ఉంది. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితితో చూడండి, బాగా చదువుకోవాలి కానీ ఎందుకో చదువుకోలేకపోతున్నాను మాస్టారు, కామన్ గా వచ్చేటటువంటి ప్రాబ్లం. ఇట్ డిపెండ్స్ ఆన్ జప ఆల్సో. నాకు చేయాలని ఉంది, అక్షల లక్షలు దన్ చేయాలనుంది మాస్టారు, జ్ఞానం ఉంది, ఎందుకు చేయలేకపోతున్నాం? నేను చేయలేకపోతున్నాం అనుకుంటున్నారు తప్ప అసలు కారణం ఏంటి అంటే ఇచ్చ లేదు. ఇచ్చ ఉంటే, జ్ఞానం ఉంటే గ్యారంటీగా సక్రియత వచ్చేస్తుంది, సంకల్పశక్తి పెరగాలి. అందుకని మన యజ్ఞం అది చేస్తుంది. ఇచ్చ అంటే సంకల్పం. అంచేత మనం సంకల్పం చెప్పుకుంటాం. యజ్ఞం అది చేస్తున్నప్పుడు, పూజ అది చేస్తున్నప్పుడు మనం సంకల్పాలు చెప్పుకుంటాం. సంకల్పం అంటే అర్థం ఏంటో తెలుసా? అది పూర్తి అయ్యేంత వరకు నేను చేస్తాను. ఒకవేళ అది పూర్తి కాకపోతే ద ఓన్లీ రీజన్ ఈజ్ ఐఎమ్ డెడ్. నేను చచ్చిపోతే నేను ఇంకా నేను నా సంకల్పాన్ని పూర్తి చేయలేను కదా. అది సంకల్పం అంటే డూ ఆర్ డై. అంచేత ఇంకక్కడ నాకు చదవాలని లేదు అనే ప్రసక్తి లేదు. అక్కడ ప్రసక్తి ఏంటి అంటే నాకు చదవాలనే కోరిక లేదు అని చెప్పండి. మిమ్మల్ని మీరు ఆ యాంగిల్లో కరెక్ట్ చేసుకోవాలి. అందుకే కొన్ని చోట్ల నేను కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను మాస్టారు మీకు. ఉదాహరణకి వేడి నీళ్ళు ఇవ్వాలి అని ఉందనుకోండి, ఎవరికో సన్నీళ్ళు తీసుకుని ఇస్తారు. ఏం చెప్పారు వాళ్ళు నాతో? నువ్వు నచ్చ నిండిచ్చు, నాకు చెప్తూనే అది. ఉదాహరణ చెప్తున్నాను నేను, దాని అర్థం ఏంటో మీరే ఆలోచించుకోండి. ఇంకా నాకు వెళ్ళిళ్ళు ఇవ్వాలని ఉందా మీకు? లేదా? లేదు కదా. కానీ నువ్వు నోటితో ఏం చెప్తున్నావు? అందువల్ల నోటితో వాగ్దానాలు ఇచ్చే లీడర్సే మీకు తగిన వాళ్ళు. అందువల్ల అలాంటి లీడర్సే వస్తారు. మీరు ఏమైనా చెప్పుకోండి, మీరు చేస్తున్న పనేది, చెయ్యాలని ఉంది కానీ చేయను. ఫ్యాక్ట్ అది కాదు, చెయ్యాలని లేదు మీకు, చెయ్యాలని ఉంది అనే భ్రమలో జీవిస్తున్నారు మీరు. అది మాయ. అంతేత మాయ ఇంకోటేం లేదు. మిమ్మల్ని మీరు చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను. అది ఈ మొత్తం ఈ క్లాసెస్ లో సీక్రెట్. అది అంచేత మీరు ఫిజికల్ గా ఏం చేయక్కర్లేదు అన్న దాంట్లో అర్థం ఫిజికల్ గా మీరేం చేయక్కర్లేదని కాదు. కరెక్ట్ గా సంకల్పం ఉంటే ఆటోమేటిక్ గా మీకు జ్ఞానం వస్తుంది. ఇంజనీర్ అవ్వాలి అనేటటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా మీరు ఇంజనీర్ అయిపోతారు. డిగ్రీ వస్తుందా లేదా దాని సంగతి నాకు తెలియదు. డిగ్రీ అనేటటువంటిది మీరు ఏర్పరచుకున్నటువంటి పిచ్చికాయతది. నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో హెడ్ గా ఉన్నప్పుడు మైక్రోబయాలజీకి అమెరికా నుంచి ఒక అతన్ని మేము రిక్రూట్ చేసుకున్నాం, కొత్త ఎంఎస్సీ డిపార్ట్మెంట్, హనుమంతరావు గారని. ఆయన యాక్చువల్ గా మేము ఇచ్చే అమౌంట్ కి రాలేదు. అతనికి రెండేళ్లు ఇండియాలో ఉండాలని ఉంది. సరేలే ఒక గంట పాఠం చెప్పుకుంటే ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది అని వచ్చాడు. యాక్చువల్ గా అది చెప్పాడు కూడా నాతో. నేనే ఉండను కానీ నువ్వు చెప్తున్నావు కనుక వస్తున్నాను. వచ్చాక ఆయన చెప్పింది ఏంటంటే, నీకు సర్టిఫికేట్ ఉందా లేదా అన్నది పెద్దగా పట్టించుకోరు అక్కడ. నీకు వర్క్ చేయగలవా చేయలేవా అని పట్టించుకుంటారు. నువ్వు వర్క్ చేస్తున్నంత వరకు ఓకే. నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అయినా వర్క్ చేయటం లేదనుకో, ఒక ఎర్లీ మార్నింగ్ క్లియర్ ద డెస్క్ అంటారట. అంతేనా? క్లియర్ ద డెస్క్ అంటే అర్థం ఏంటి? నాయన నువ్వు మాకు పనికిరావు, యూ ప్లీజ్ గెట్ అవుట్. క్లియర్ ద డెస్క్ అంటారు. అంతే తప్ప ఈ సర్టిఫికేట్స్ అవి అక్కడ ఎవరు ఏం చూడరు. ఇక్కడ మన క్యారెక్టర్ అర్థమైంది కదా. కాగితం ముక్కుంటే చాలు, చదువు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. అందుకే గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు కావాలి అంటే, నీకు చదువు వచ్చినా రాకపోయినా కాగితం ముక్కుంటే నీకు జాబ్ వస్తుంది. కంపెనీలోకి నువ్వు వెళ్ళావు అనుకో, ప్రైవేట్ కంపెనీలోకి, నీకు కాగితం ముక్కున్నా నువ్వు పని చేయకపోతే ఏమంటారు? క్లియర్ ద డెస్క్. అంచేత ఈ లాజిక్ మీరు చాలా జాగ్రత్త. ఇంజనీర్ అయిపోవచ్చు, మీరు డాక్టర్లు అయిపోవచ్చు, హోమియోపతిలో మీరు ఈ మ్యాజిక్ చూస్తారు. డిగ్రీ హోల్డర్స్ ఉన్న డాక్టర్ల కంటే అసలు డిగ్రీ లేనటువంటి హోమియోపతి డాక్టర్స్ ఆర్ మోర్ ఫేమస్. మీరు చూశారో లేదో, దానికి కారణం ఏంటి? డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు బట్టి కొట్టి ఇంటర్మీడియట్ అది ఎలా పరీక్ష పాస్ అవుతారో అలాగే 4-5 పుస్తకాలు చదివేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి బట్టి కొట్టి పెట్టేస్తారు. యాక్చువల్ గా పేషెంట్ వచ్చినప్పుడు దే జస్ట్ డోంట్ నో ద డ్రగ్ పిక్చర్. మందులు ఏం వేయాలో తెలియదు వాళ్ళకి. మళ్ళా నువ్వు వెళ్ళిపోయాక నోట్ చేసుకుని వాళ్ళు మళ్ళా జాగ్రత్తగా పాయింట్ బై పాయింట్ బ్యాలెన్స్ చేసుకుని మందులు ఇచ్చుకుంటారు. అందువల్ల హోమియోపతి ప్రచారంలోకి రావటం లేదు. ఇంత ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇచ్చ ఉంటే అది జరగకపోవటం అంటూ జరగదు అన్నది స్పిరిచువలిజం లో ఇచ్చే గ్యారంటీ. సకామయత ఇట్ డిజైర్డ్, ఈ సృష్టిని ఉత్పత్తి చేయాలి అని అనుకుంది, ఇట్ హ్యాపీ. ఇచ్చ, ప్రజ్ఞ, సక్రియత, ఈ మూడు అర్థమయ్యాయా? ఈ మూడింటి కాంబినేషన్తో ఏర్పడేటటువంటి దాన్ని మనం పరమాత్మ అంటాం, పురుషోత్తముడు అంటాం. ఈ మూడు ఉంటాయి అక్కడ. ఏ మూడు ఉంటాయి అక్కడ? సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పాన్ని నేర్చుకునేటటువంటి జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానాన్ని ఆచరింపజేయటటువంటి పరికరాలు ఉంటాయి. పరమాత్మకు ఉండేటటువంటి ఈ మూడు లక్షణాలు మీకు ఉన్నాయి. పరమాత్మ ప్రకృతిలో ఏం చేయగలుగుతున్నాడో, మన ఈశ్వరుడు భగవంతుడు అని ఎవరిని అనుకుంటున్నామో, అతను మనకున్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాన్ని ఉపయోగించుకుని సంపూర్ణ సృష్టిని చేస్తున్నాడు. అదే స్పిరిచువలిజం మీకు ఇచ్చేటటువంటి గ్యారంటీ. అంటే మీరు కనుక కరెక్ట్ గా నేర్చుకోగలిగితే మీరేమవుతారు? యూ విల్ బికమ్ ఎ గాడ్, ఈశ్వరుడు అయిపోతారు మీరు. అదే గ్యారంటీ. ఏ తలంలో అవుతారు మీరు? మొదటి ఏడు తలాల గురించి మాట్లాడడం, మనం పైనుంచి కిందకు వస్తున్నాం. అది అర్థం చేసుకున్నారా క్లాసిఫికేషన్? అంతేత మీరు పరమాత్మగా ఎప్పుడు రూపొందుతారు అంటే 8 నుంచి 14 వరకు వస్తే. క్లాసెస్ అర్థమయ్యా? 8వ క్లాసు అనుపాదకం యొక్క మొదటి క్లాస్ అవుతుంది. ఐఎమ్ ఐ క్లియర్? కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరు? ఆదితలం ఉంది కదా, అందులో 7 గీతలు ఉన్నాయి. మీరు చూస్తున్నారా ఆదితలంలో 7 గీతలు ఏంటి? ఆదితలంలో ఉన్నటువంటి 7 క్లాసులు అనుకుందాం. 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసు, 6వ క్లాసు, 7వ క్లాసు. 7వ క్లాస్కి వస్తే మీరు ఎదగటం లేదు, పైనుంచి కిందకి దిగుతూ వస్తున్నారు. మీరు 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్కి దిగారు. మీరు అసలు ఆ జ్ఞానం ఎలా ఉంటుందో ఏముంటుందో పరమాత్మకు కూడా తెలియదు. నేతి నేతి వచ్చినే నిగమావు, నాట్ దిస్, నువ్వు ఏం చెప్పినా అది కాదు కాదు కాదు. అంచేత మొదటి 7 క్లాసుల గురించి మనకు తెలియదు అసలు వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. దాని తర్వాత ఏముంది? అనుపాదక ఉంది. అనుపాదక తలంలో మళ్ళా ఏముంటాయి? 7 తలాలు ఉంటాయి కదా. అంచేత 7 తలాలు ఎలా లెక్క పెట్టుకోవచ్చు మనం? 8, 9, 10, 11, 12, 13, 14. అంటే 1 నుంచి ఎన్నో లెవెల్కి దిగాడు వాడు, 14వ లెవెల్ వరకు దిగాడు పరమాత్మ స్థాయిలో. చతుర్దశ భువనాలు అంటాం దాన్ని. అంచేత పరమాత్మ స్థాయిలో మనకేం అర్థం అవుతాయంటే చతుర్దశ భువనాలు అర్థం అవుతాయి మనకి. చెప్పుకుంటూ ఉంటాం కదా చతుర్దశ భువనాలు అని. అంతకంటే పైకి ఎదిగినటువంటి వాడు ఇంతవరకు సృష్టిలో లేడు. మనం ఎదగలిగితే ఎదుగుదాం. ఇంత ఎందుకు ఉన్నది చాలా స్పష్టంగా ఈ చతుర్దశ భవనాల వరకు ఎదగలిగేటటువంటి విద్య మీకు అందజేసేశారు ఋషులు, మహర్షులు వీళ్ళందరూ. మీరు 5 సంవత్సరాలు కనుక కష్టపడితే ఈ చతుర్దశ భవనాల విద్య కూడా మీకు వచ్చిస్తుంది. అలాగైతే ఎంఎస్సీ వరకు చదువుకుంటే మీరేం చేయగలరు? ఇంగ్లీష్ భాషలో ఇదివరకు పబ్లిష్ అయిన పుస్తకాలు, ఇప్పుడు పబ్లిష్ అయిన పుస్తకాలు, రేపు భవిష్యత్తులో పబ్లిష్ కాబోయే పుస్తకాలన్నీ చదివి అర్థం చేసుకోగలరు అని ఒప్పుకుంటారు కదా. ఎంఎస్సీ ఇంగ్లీష్ చదివారనుకోండి, ఎంఎస్సీ కాదు ఎంఏ ఇంగ్లీష్ చదివారనుకోండి, మీరేం చేయగలరు? అంటే ఇప్పుడు కాగితం ముక్కలో డిగ్రీ చదివిన, ఎంఏ డిగ్రీ చదివిన వాడికి అసలు ఇంగ్లీష్ రాకపోవచ్చు, అది వేరే విషయం. నిజంగా ఇంగ్లీష్ మాస్టర్ అవుతేవాడు, ఎంఏ డిగ్రీ తెచ్చుకుంటే వాడు ఏం చేయగలడు? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న ఏ పుస్తకం పబ్లిష్ అయినది, పబ్లిష్ అవుతున్నవి, పబ్లిష్ కాబోతున్నవి అన్ని ఎలా చదవగలడు? అనుపాదక యొక్క 7th లెవెల్లో, మామూలుగా మనం పైనుంచి కిందకు వస్తే 14th లెవెల్లో. ఐఎమ్ఐ క్లియర్? ఆదిలో 7, అనుపాదకంలో 7, 14. అంటే ఈ సబ్ డివిజన్స్ మీరు చాలా బాగా అర్థం చేసుకుంటే తప్ప సహస్రనామాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో కానీ వచ్చేటటువంటి ఆ గైడింగ్ లైన్ మీకు అర్థం అవ్వదు. అంటే ఈ క్లాస్ కొంచెం కష్టంగా ఉన్నా మీరు కాస్త అర్థం చేసేసుకుంటే అంత కష్టమేం కాదు అది, రైట్? దాని తర్వాత ఆత్మ బుద్ధి తలాలలో ఒక త్రిభుజం ఉంది చూడండి. ఆత్మ బుద్ధి తలాలలో ఒక త్రిభుజం ఉంది. ఆ త్రిభుజంలో ఎన్ని చక్రాలు ఉన్నాయి? విశుద్ధి, అనాహతము, మణిపూరకము. విశుద్ధి, అనాహతము, మణిపూరకము. మన బాడీలో దాని ఈక్వలెన్స్ చూసుకోండి. ఆదితలానికి ఏంటి ఈక్వలెన్స్ అని చెప్పాము? పిలక. పిలకలు ఎగిరిపోయాయి మనకి, అక్కడ ఎగిరిపోయింది, అక్కడేం లేదు, అక్కడ ఖాళీగా ఉంది. అనుపాదకాలు ఏముంది? 3 ఉన్నాయి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. దాన్ని మనం ఏమన్నాం? పరమాత్మ అన్నాం. దానికి మన చక్రం ఏంటి? ఆజ్ఞాచక్రం. అంతట ఆ తలంలో ఉన్నటువంటి వాడు చెప్పినట్టు చేస్తాను అని అనగలిగేటటువంటి వాడు కరిష్యే వచనంతవా అంటున్నాడు. అంతట ఆజ్ఞాచక్రమే మనం ఇంకోటి ఏమనొచ్చు, గురుస్థానం అనొచ్చు. ఈ ఆజ్ఞాచక్రాన్ని మనం ఇంకాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కుడి కన్ను ఎడమ కన్ను ఇది ఈ త్రిభుజం యొక్క రిఫ్లెక్షన్. అనుపాతక తలంలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్ మన బాడీలో ఎక్కడుంది అనుకుంటే ఎక్కడుంది, ఎడమ కన్ను కుడి కన్ను ఆజ్ఞాచక్రం దిస్ ట్రయాంగిల్. అలాగే ఈ ట్రయాంగిల్ కూడా వేశారు కదా. అంచేత ఇప్పుడు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మనం వీలవుతే ఇవాళ రీచ్ అవుతాం, లేకపోతే రేపు. కానీ ఇది మీకు బాగా థరోగా ఉంటే సైన్స్ ఆఫ్ మెడిటేషన్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. శ్వాస మీరు లోపలికి పీలుస్తున్నప్పుడు ఏమనుకోమన్నాను నేను, గురువుకి శరణం అంటే ఆజ్ఞాచక్రానికి మీరు సమర్పణ చేసుకోగలగాలి. సో సింపుల్ లాజిక్ అది అర్థం చేసుకోండి. అది చేసుకున్నటువంటి వాడికి వాడికి ప్రపంచంలో అసంభవం సంభవం అయిపోతుంది. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటిది మెయిన్ ఏంటి, సంకల్పం. అంటే వర్షం ఆపాలన్నా ఏం ఆపాలన్నా మీరేం చేసుకోవాలి, వర్షం పడినా ఏం చేసినా నేను కదలను అన్న సంకల్పం చేసుకుంటే ప్రకృతి నోరు మూసేస్తుంది. సంకల్పం చేసుకోగలగాలి, నోట్తో అంటం కాదు. అంటే ప్రకృతికి ఏం అర్థం అవ్వాలి అంటే వీడు ఉత్తినే అంటం లేదు, వీడింక వినడు అంటే లొంగిపోతుందని. ఆజ్ఞాచక్రానికి లొంగేటటువంటి పాయింటే మిమ్మల్ని ఇవాళ మెడిటేషన్లో ఆ రెండు మంత్రాలు ఇచ్చాను నేను, శ్రీ గురు శరణం మమ. ఈ ఆజ్ఞాచక్రానికి నేను లొంగిపోతున్నాను. లొంగిపోయాక నువ్వేం చేయాలి, మళ్ళా నీ కోరికలు ఉంచుకోకూడదు. నేను ఆయనకి లొంగిపోయానని చెప్పి నువ్వు నా పని చేయంటే ఇంకెట్ట. అంతటా ఏం చేయాలి వదులుతున్నప్పుడు, కరిష్యే వచనంతో. అది నిరంతరము సాయి చేసుకునేవాడు. సబ్కా మాలిక్ ఏక్ అల్లా మాలిక్, కరిష్యే వచనంతో. ఇది మీకు నోట్తో అంటం కాదు, ఆ గాలి పీలుస్తున్నప్పుడు ఆ సమర్పణ. అంత అద్భుతమైనటువంటి శక్తికి, ఆ శక్తే ఈ సృష్టిని సృష్టించింది, నిన్ను సృష్టించింది. సృష్టిలో నువ్వెంత, నువ్వు ఆలోచించుకో సృష్టిలో నువ్వెంత. సృష్టి అంటే అర్థం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గెలాక్సీస్ ఆల్సో. మన కంటికి కనిపించేటటువంటి గెలాక్సీస్ కూడా భౌతిక జగత్తులో ఉన్నవే. అవన్నీ సృష్టించినటువంటి ఆ ఆజ్ఞాచక్రానికి నువ్వెంత, నీ కోరికకు అనుగుణ్యంగా దాన్ని నడిపించగలవా నువ్వు. గట్టిగా గాలి వేస్తేనే నువ్వు ఎగిరిపోతావు, నువ్వు ఆ డైరెక్షన్ లో వెళ్ళలేవు తుఫాన్ వస్తే. మామూలు గాలి దీన్నంతా సృష్టించినటువంటి ఆ వ్యక్తికి అనుగుణ్యంగానే నువ్వు జీవించగలవు తప్ప అన్నది ఎప్పుడైతే అర్థమైపోతుందో, అసలు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కాదు. అసలు నువ్వు ఆ తలానికే వెళ్ళిపోతావు. అంచేత ట్రిక్ అంతే, శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు నాదేమీ లేదు, ఏ శ్వాస లోపలికి వెళ్లేటట్టు చేస్తోందో దాన్ని పట్టుకోండి. శ్వాసను కాదు మీరు పట్టుకునేది, మీ దృష్టి దేని మీద ఉండాలి అంటే శ్వాస లోపలికి వెళ్తోంది కదా, శ్వాస బయటికి వస్తోంది కదా. ఈ లోపలికి వెళ్లే ప్రక్రియ నీ చేతిలో లేదు, బయటికి తెచ్చే ప్రక్రియ నీ చేతిలో లేదు, అది గుర్తుంచుకో. మనం అనుకుంటున్నాం అంతే మన చేతిలో ఉందని, లోపలికి తీసుకెళ్లి గాలిని అలా ఆపే చూద్దాం ఎంతసేపు ఆపుతాం, ఖచ్చితంగా అసలు సమ్టైమ్ ఎక్స్ప్రెషనే గెంటి వేసినట్టు బయటకు వచ్చేస్తుంది. ఇంకా బయటకు వెళ్ళిపోయిందని ఇంకా నేను గాలి లోపలికి వెళ్ళనివ్వను, ఆపు, చచ్చినట్టు మళ్ళా లోపలికి వెళ్తుంది. ఏ పవర్ అది చేయిస్తోంది నీలో, ఆ పవర్ ఆజ్ఞాచక్రం పవర్, దాన్ని పెట్టుకోండి. శ్వాసను కాదు మీరు పట్టుకోవడం. తప్పు ఎక్కడ చేస్తామంటే, మనం ఇది నేను చెప్పినప్పుడు గాలి లోపలికి వెళ్తుంది కదా, గాలి ఏ పవర్ లోపల ఎందుకంటే మనిషి చచ్చిపోయాక గాలి వల్లే బతుకుతూ ఉంటే ఆ కరెక్ట్ ప్రపోర్షన్ లో గ్యాస్ సిలిండర్ పెట్టేసి పంప్ చేయటం మొదలెడితే బతికిపోవాలి కావాడు. అంతేత వాడు చచ్చిపోవటానికి బతకటానికి ఏ శక్తి పనిచేస్తోంది అంటే గాలి లోపలికి వెళ్లే శక్తి, గాలి బయటకు వచ్చేటటువంటి శక్తి ఎక్కడ ఉంది అంటే అది ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఉంది. ద విల్ టు లివ్. నాకు బతకాలని ఉంది, నాకు చచ్చిపోవాలని ఉంది, నీకు తెలియదు. నీకు బతకాల నుండి నీకు చచ్చిపోవాలనే దాని మీద కంట్రోలింగ్ లేదు. అది కంట్రోల్ చేసినప్పుడు దాని కోరికకి అనుగుణంగా నీ కోరిక ఉన్నంత వరకు బతుకుతావు. అంటే దానికి బతకాలి ఉన్నంత వరకు నువ్వు బతుకుతావు. అది చచ్చిపోవాలి అనుకుంటే ఏ డాక్టర్ కూడా నేను బతికించలేడు. ఆ కాన్సెప్ట్. సో మీరు ఆ శ్వాసని తెలుసుకోవాలి, ట్రై చేయండి చూద్దాం, ప్రాక్టికల్ కూడా చేద్దాం. కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోండి, సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. పద్మాసనం వేసుకుని వీధి వేసుకునేవాళ్ళు, వేసుకోలేనటువంటి వాళ్ళు యాజ్ కంఫర్టబుల్ యాజ్ పాసిబుల్. కండిషన్ ఏంటి అంటే స్ట్రైట్ గా ఉండాలి, వెన్ను పూస స్ట్రైట్ గా ఉండాలి, కళ్ళు మూసుకుని స్ట్రైట్ గా ఉండలేదు చూసుకోండి. ఇంకా కళ్ళు తెరవద్దు, శరీరాన్ని కదపద్దు. ఖచ్చితంగా మెకానికల్ గా అయినా ప్రతిరోజు కూడా ప్రాసెస్ ఇలాగే, పద్మాసనం వేసుకోవటం, సాధ్యమైనంత వరకు ఎడం చేతిలో కుడి చేయి పెట్టుకోండి, ఎడం చేయి కింద ఉండాలి, కుడి చేయి పైన ఉండాలి. సాధ్యమైనంత వరకు సర్కిట్ అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. దీన్నే ధ్యాన ముద్ర అంటాం మనం. ఇంకా మీకు సజెషన్ ఇచ్చుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ మాస్టర్ కళ్ళు తెరవమనేంత వరకు కళ్ళు తెరవను. అది అనుకోండి, ఆ వాక్ శక్తి పడాలి అక్కడ. ఉత్తి నేను కూర్చోవటం కాదు, నేను శరీరాన్ని కదపను, దోమ కుట్టినా కదపను, తిమ్మిరెక్కినా కదపను, శరీరాన్ని ఇంకా కదపను నేను అని ఒక రెండు మూడు సార్లు స్ట్రాంగ్ సజెషన్ ఇచ్చుకోండి. ఉత్తినే కూర్చోకండి, అదే సజెషన్ ఇచ్చుకుంటూ ఉండండి. చేతులు బిగదీసుకోవద్దు, రిలాక్స్డ్ వేలో ఎడమ అరచేతిలో కుడి అరచేయి పెట్టుకోండి. రిలాక్స్డ్ గా బాడీతో మనకి సంబంధం ఏం లేదు అసలు. వీఆర్ క్రాసింగ్ ద లిమిట్స్ ఆఫ్ ద బాడీ. అంచేత శరీరం ముందు మొదలెట్టడానికి మాత్రమే ఇది చేసుకుంటున్నాం, తర్వాత శరీరం గురించి మనం ఆలోచించాం. ప్రతిసారి మీరు ధ్యానానికి కూర్చునేటప్పుడు ఇది అనుకోవాలి. ఈ ప్రాసెస్ అనుకోకపోవటం వల్ల కూడా ధ్యానం కరెక్ట్ గా అవదు. ప్రతిసారి మీరు అనుకోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను శరీరాన్ని కదపను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను శరీరాన్ని కదపను. ఇంకా మీరు మీ భృగుటి స్థానాన్ని చూడండి, బొట్టు పెట్టుకునే స్థానాన్ని చూడండి. మానసికంగా కళ్ళు తిప్పక్కర్లే పైకి, ఇంకా గాలి పీల్చుకుంటున్నప్పుడు ఆ ఆజ్ఞాచక్రం నుంచి వచ్చే ఆ శక్తికి నేను సమర్పణ చేసుకుంటున్నాను. శ్రీ గురు శరణం మమ, ఆజ్ఞాచక్రం నుంచి వచ్చేటటువంటి శక్తికి నేను సమర్పణ చేసుకుంటున్నాను. వదులుతున్నప్పుడు కరిష్యే వచనం తవ, నీ ఆజ్ఞను పాటిస్తాను. క్వాలిటీ మీద దృష్టి ఉంచుకోండి. ఎన్ని గంటలు కూర్చున్నాం అన్నది కాదు, ఎంత కరెక్ట్గా మీరు సమర్పణ చేసుకోగలుగుతున్నారు. సమర్పణ చేసుకున్న తర్వాత దానికి లొంగిపోయి నేను జీవిస్తాను. కరిష్యే వచనం తవ. ఆ రెండు కను గుడ్లు ఆజ్ఞ ఒక త్రిభుజం లాగా ఫామ్ అవుతాయి. యు కెన్ విజువలైజ్ ఇట్. మెల్లిగా కళ్ళు తెరిచేయండి. ఇది ఆజ్ఞాచక్ర ధ్యానం. ఇది మెల్లిగా చక్ర ధ్యానంలోకి తీసుకెళ్తున్నాను నేను మిమ్మల్ని. ఆజ్ఞాచక్ర ధ్యానంలో ఏం చేయాలో అర్థమైంది కదా, నువ్వు చేయాల్సింది ఏం లేదు, చేసేదేదో అదే చేస్తుంది. ఇంకొకటేమా వాళ్ళకి ఇచ్చేసేయండి. దీని తర్వాత ఆత్మ బుద్ధి మనస్సు తలంలో ఇంకో త్రిభుజం ఉంది చూసుకోండి. ఆత్మ బుద్ధి మనస్సు ఇది ఏ క్లాసెస్ అవుతాయో చూడండి. ఆత్మలో 7 తలాలు, బుద్ధిలో 7 తలాలు, మనస్సులో ఎన్ని తలాలు ఉందో చూడండి. మనస్సులో 7 తలాలు ఉన్నాయి. ఆ త్రిభుజం యొక్క బిందువు ఎక్కడుందో చూడండి, ఫస్ట్ లోనే ఉంది. అదే అర్థం చూసుకోండి. ఆత్మ లెవెల్లో మొదటి బిందువు ఆత్మ 1లో ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? అందరికి అర్థమైందా నేను చెప్తున్న పాయింట్? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మొహమాట పడకండి. మీకు అర్థం అవుతే ఓకే, లేకపోతే అక్కడ ఏంది ఆ బిందువు ఎక్కడుందో చూసుకోమని చెప్తున్నాను. ఆత్మ తలములో ఫస్ట్ తలంలో ఒక బిందువు ఉంది. క్లాసెస్ లెవెల్లో ఏమవుతుంది అది? 15 క్లాస్ అవుతుంది ఇంతగా. దాని తర్వాత 6 బుద్ధి తలంలో ఇంకొక బిందువు ఉంది, ఇంట్యూషన్. బుద్ధి పైన పట్టింది, అది ప్రింటింగ్ మిస్టేక్ అది. బుద్ధిలో 1లో ఉంది, కానీ బుద్ధి అనే మాట 6కి ఎదురకుండా ఉండాలి, అంటే రోమన్ 6కి ఎదురకుండా ఉండాలి. పైన ప్రింట్ అయింది, అది కరెక్ట్ చేసుకోండి. ఆత్మ ఎలాగోతే 1వ తలంలో ఉందో బుద్ధి 6:1లో ఉండాలి. ఏమే క్లియర్? అది కరెక్ట్ చేసుకుని బుద్ధి 6కి ఎదురకుండా, రోమన్ 6 ఎదురకుండా బుద్ధి రాసుకోండి. అంచేత అక్కడ మళ్ళా ఏమైంది, బుద్ధి తలంలో 1 ఉంది. అది ఎన్నో క్లాస్ అవుతుంది? 22nd క్లాస్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? 22nd ఎందుకైందో, ఆత్మలో ఉన్నటువంటి బిందువు 15వ క్లాస్, బుద్ధిలో ఉన్నటువంటి బిందువు 22nd క్లాస్. ఈ 22nd క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి త్రిసప్త సన్నిధకృతాహ అని పురుష సూక్తంలో చెప్తాడు వీడు. ఈ లెవెల్ ని త్రిసప్త 3 ఏళ్ళు 21 దాటేసి సమిధిలుగా, అంటే సమిధి ఏమవుతుంది, కాలిపోతుంది. ఈ 3 ఏళ్ళు 21 కాలిపోయిన తర్వాత 22వది ఏమవుతుంది, బుద్ధి అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుంది అందరికి? పురుష సూక్తం అందుకు చాలా ఇంపార్టెంట్. దేవాలయాల్లో వాటిలో మీరు పురుష సూక్తాన్ని జాగ్రత్తగా చదవగలిగితే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ పూర్తిగా అందులో చెప్పబడింది. తెలియదు, అందుకే అది కలిపోయాయి అన్నాడు. దేర్బాండ్ త్రిసప్త సన్నిధకృత 3 ఏళ్ళు 21 అయిపోయి ఇంకా కిందకి దిగాడు వాడు, 22వ క్లాస్కి వచ్చాడు. దాని తర్వాత ఉన్నటువంటి 3వ బిందువు చూడండి, అదెక్కడుంది? మనస్సు దాంట్లో ఉంది కదా. అది ఎన్నో క్లాస్ అవుతుంది? 29వ క్లాస్ అవుతుంది. 15, 22, 29వ క్లాసులు ఉన్నటువంటి దాన్ని విశుద్ధి, అనాహతము, మణిపూరకము అంటాం. అంటే మణిపూరకము ఎన్నో క్లాసు? 29వ క్లాసు. అనాహతము 22వ క్లాసు. విశుద్ధి అంచేత మీరు ఆ క్లాసులో ఉన్నప్పుడు ఆ చక్రం జాగృతం అయిందని అనుకోవచ్చు, తప్ప చక్రం పేరు తెలిసినంత మాత్రాన అదేం జాగృతం అవదు. అదే అర్థం. అది MBBS అంటే మీకు తెలిసి ఉండొచ్చు, MD అంటే మీకు తెలిసి ఉండొచ్చు, కానీ MBBS తెలిసినంత మాత్రాన మీరేం డాక్టర్లు అయిపోరు. ఎప్పుడో డాక్టర్లు అవుతారు, ఆ మొత్తం చదవాలా. కానీ జ్ఞానం అవసరం. అంచేత మన నాభి చక్రము 29వ క్లాస్. నాభి అనాహతము 15వ క్లాస్. అంచేత పంచదశీ విద్య అనేటటువంటిది విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి క్లాస్ అన్నమాట. శ్రీచక్రము, శ్రీచక్ర పూజ, అంచేత శ్రీచక్ర పూజ మనం ఎప్పుడైతే మొదలెట్టే గలుగుతామో మన జీవితంలో. మీరు అప్పుడే ఏ క్లాస్కి వచ్చేసినట్టు, ఇన్ బ్రాకెట్స్ డాక్టర్ ఇన్ బ్రాకెట్స్ అని రాసేసుకోవచ్చు మీరు శ్రీచక్ర పూజ చేస్తూ ఉంటే. కానీ మధ్యలో సిలబస్ మానకుండా సిలబస్ అర్థం చేసుకుంటూ పరీక్షలు రాస్తూ పరీక్షలు పాస్ అవుతూ ఉంటే అయిపోతావు నిషేధ చక్రం వరకు. కానీ సిలబస్సే తెలియకుండా ఏం పరీక్షలు రాయాలో తెలియకుండా టెక్స్ట్ బుక్సే చదవకుండా అన్నిటికంటే గొప్ప ఏంటంటే స్కూలు లేదు టీచర్లు లేదు. ఇది ఎవడు చెప్తున్నాడు మనకి ఈ క్లాస్లో ఉండాలి ఇది ఉండాలి. అంచేత ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఎక్కడున్నాయో మీకు అర్థం అవటానికి ఇది చెప్తున్నాను నేను. పేరన్నీ ఆధ్యాత్మిక సంస్థలే కానీ ఈ పిండాండ బ్రహ్మాండ సంబంధం ఎక్కడా ఉండటం లేదు. కానీ ఓకే అదంతా ఎందుకు అంటే అవంతా ఉన్నాయి కనుకే మనం ఇవాళ ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడుకోగలుగుతాం. అవంతా కూడా ఆధ్యాత్మిక సంస్థల యొక్క బ్లెస్సింగే. కానీ అసలు ఆ సంస్థలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నాయి? ఇంజనీరింగ్ కాలేజీలో లైబ్రరీ ఉండాలి, ల్యాబొరేటరీ ఉండాలి, టీచర్స్ ఉండాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడుంది ప్రాక్టికల్స్ ట్యూషన్ ఎక్కడా కనిపించలేదు నాకు. ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజీ ఇంటర్మీడియట్ దానికి ఒకసారి నేను ఎగ్జామినర్గా వెళ్ళాను. మీ ల్యాబొరేటరీ చూపించండి అన్నాను. వాడు నా మీద యగాదిగా చూశాడు నన్ను. ఏంటి మూర్ఖుడు ఇలా ప్రశ్నిస్తాడు అని. అయినా నేను వినలే. ల్యాబొరేటరీ చూపించండి అంటే చూపించాడు వాడు. తలుపు వేసింది, దాని మీద ప్రయోగశాల అని రాసింది. వచ్చే తలుపు తెర అన్న వద్దు మాస్టర్, అది ల్యాబొరేటరీ అది అంతే అన్నాడు. ఆధ్యాత్మిక సంస్థల్లో ఈనాడు ఆ పరిస్థితి ఉంది. నోబడీ నోస్ అబౌట్ దీస్ టెక్నాలజీ. తెలిసిన వాళ్ళు ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడు అరవిందో సొసైటీకి మీరు వెళ్ళి ఎన్నిసార్లు రీరైట్ చేశాడు సావిత్రి మీరు ఆయన 49 times. ఇప్పుడు అర్థమైంది ఎందుకు 49 సార్లు రాశాడు. ఈచ్ టైం ఒక్కొక్క డిగ్రీ దింపుకుంటూ వచ్చాడు. అంచేత మీరు సావిత్రిని చదివితే 49th ప్లేన్ నుంచి 1st ప్లేన్ వరకు వెళ్ళిపోవచ్చు. ఆ వర్డ్స్ అలా వేశాడు, అందుకు 49 ఏళ్ళు పట్టింది ఆయన దాన్ని రాయటానికి. ఒక 1 year 1 class అన్ని రాసుకొచ్చాడు. కానీ అందులోనే అన్ని ఉన్నాయి, నువ్వు దాన్ని ఉపయోగించుకోగలిగితే. సీక్రెట్ డాక్టరీన్ అలాగే రాసింది, అందులో కూడా 49 stanzas ఉన్నాయి. నేను సీక్రెట్ డాక్టరీ నుంచి చదివితే అందులో 49 stanzas ఉన్నాయి. ఇంకంతకంటే పాతాను అది దానికి అక్కడ వెళ్ళారు. ఇంకేంటి అది నెగిటివ్ వీక్ వెళ్ళిపోతావు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు మైనస్. మైనస్ మన దృష్టిలో, వాళ్ళ దృష్టిలో ప్రాబ్లీ అది రైట్. అశ్వపతి యోగా అని అందులో చెప్తాడు. అంతే సరే, ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి. మీ యొక్క నాభిలో కనుక మీరు మీ నాభి చక్రాన్ని ఉపయోగించుకోగలిగితే మీరు ఏ లెవెల్లో ఉన్నారన్నమాట. మనస్సుని పూర్తిగా ఉపయోగించుకోగలిగినటువంటి ఎబిలిటీ వస్తుంది. అంచేత మన బుద్ధి మోకాల్లో ఉంది అనేది ఒక విధంగా కరెక్టేనేమో. ఎందుకంటే మనోమయ కోశాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోగలగటం ఎప్పుడు ఉపయోగించుకోగలుగుతారు అంటే నాభి దగ్గర మీకు సెంటరింగ్ అవ్వగలిగితే మనస్సుని మీరు పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పుడు మనస్సును అసలు ఉపయోగించుకోలేకపోతున్నాం కదా. మనస్సు కంట్రోల్ అవటం లేదనేగా మన ఏడుపంట. అంచేత మనస్సు ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకోలేవో ఈ 2 త్రిభుజాలతో నువ్వు కట్ ఆఫ్ అయిపోతావు. చూడండి అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, చుక్కలుగా పెట్టాడు చూసారా. అక్కడ ఒక త్రిభుజం ఉంది, చిన్న త్రిభుజం ఉంది, బచ్చా త్రిభుజం వస్తే కదా. ఆ బచ్చా త్రిభుజాన్ని ఈగో అంటాం, జీవాత్మ. ఇది పుడితే చస్తూ ఉంటుంది, పుట్టేది చచ్చేది జీవాత్మే. అంటే నీలో ఈ త్రిభుజాన్ని నువ్వు పట్టుకుంటే నీ పూర్వజన్మలన్నీ తెలిసిపోతాయి, నీ రాబోయే జన్మలు కూడా తెలుస్తాయి. కానీ అది తెలిసినంత మాత్రాన నువ్వు మనోమయ తలాన్ని దాటి లేవు అన్నది అర్థం చేసుకోండి. అంచేత పూర్వజన్మల గురించి అర్థమైపోయింది, దాని గురించి మాకు అర్థమైపోయింది, నేను చేస్తామంటే నువ్వు ఎక్కడున్నట్టు. ఆత్మ లెవెల్లో ఏం లేవు. ఆఖరికి మనోమయ తలంలో కూడా మనము మొదటి 3 తలాల్లో ఉంటాం. అప్పుడు అది చూసుకోండి మీరు, నేను చెప్పింది అర్థమైందా? మొదటి 3 తలాల్లో ఉంటామని. అంచేత 29 30 31 అంతకంటే కింద ఉన్నటువంటి జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించుకునేటటువంటి వాడు లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి 32 విద్యలకు అధికారంలో ఉంటాడు. అంటే ఆ 32 విద్యల గురించి తెలిసినటువంటి వాడు గొప్పవాడేం కాదు, ఎక్కడున్నాడు వాడు, మనోమయ తలంలో ఉన్నాడు, 32వ తలంలో ఉన్నాడు వాడు. శ్రీ విద్య గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండి ఆ విద్యలన్నీ నాకు తెలుసు, దశ మహావిద్యల నుంచి 32 విద్యలు వస్తున్నాయి. మీరు ఇంకో విషయం కనుక మీరు చూసుకుంటే మీకు ఒకటి అర్థం అవుతుంది, లలితా సహస్రనామంలో ద్విజ పంక్తి ద్వయోజ్వల అనేటటువంటి పేరు ఉంది. మన శరీరంలో పుట్టి మళ్ళా వచ్చేది ఏంటి, పన్ను. ద్విజత్వం ఉన్నది పన్నుకే ఉంది, ఊడిపోతుంది మళ్ళీ వస్తుంది. ద్విజ పంక్తి ద్వయోజ్వల పైన 16 కింద 16 మొత్తం 32. ఆ 32 విద్యలు ఒక్కొక్క పన్నులో ఉన్నాయి కనుక పూర్వకాలంలో మంత్రాలు దురుపయోగం చేస్తూ ఉంటే పళ్ళు పీకటం, ఈ పళ్ళు పీకినంత మాత్రాన వాడు దురుపయోగం చేయలేడు అనే అపోహ మీకు. ఇంకేంటి, ఇది ఏ తలానికి సంబంధించింది, మనస్సుకి సంబంధించింది. నువ్వు పన్ను పీకినంత మాత్రాన మనస్సు మారదు. పన్ను నొప్పిగా ఉన్నంత వరకు ప్రాబబ్లీ మనస్సు నొప్పి మీద ఉంటుందేమో దాని తర్వాత మళ్ళా. కానీ అక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఆ 32 విద్యలను నువ్వు దురుపయోగం చేయకు అని చెప్పటం అనమాట మంత్రవేత్తలకు. బిస్తా గ్రామంలో ఉన్నటువంటి మన యండమూరి వీరేంద్రనాథ్ రాసిన మాంత్రికులకు అది వర్తిస్తుంది. అది అంచేత ఇప్పుడు ఈ 3 చక్రాలను ఉపయోగించుకునేటటువంటి ఒక ధ్యానం మనం నేర్చుకుందాం. ఏ 3 చక్రాలని, మణిపూరకము, అనాహతము, విశుద్ధి. కానీ విశుద్ధిని మనం డైరెక్ట్ గా వాడము, విశుద్ధి బదులు ఆజ్ఞాని వాడతాం మనం. ఎందుకంటే విశుద్ధి వాడితే వాక్శక్తి తిరిగిపోయి దాన్ని దురుపయోగం చేసుకోవటమే తప్ప సదుపయోగం చేసుకోవటం మనకి రాదు కనుక ఆజ్ఞాని దాని బదులు విశుద్ధి బదులు యూజ్ చేస్తాం. అదొకటి గుర్తుంచుకోండి, కళ్ళు మూసుకోండి. ఎదురకుండా నీలం ఆకాశంలో సూర్యుడున్నాడు అని భావన చేసుకోండి. చుట్టూరా నువ్వు ఒక్కడమే ఉన్నావు ఈ అనంత విశ్వంలో. చుట్టూరా ఆ నీల ఆకాశంలో ఆ బ్లూ కలర్ చాలా ఇంపార్టెంట్, అది అర్థం చేసుకోండి. బ్లూ కలర్ విశుద్ధి చక్రానికి సంబంధించిన కలర్. అంతేత కలర్ చాలా ఇంపార్టెంట్, మీరు విజువలైజ్ చేసుకోవటం. అందులో ఎదురుకుండా సూర్యుడు సుమారు మీకు ఆ అంతరిక్షంలో సూర్యుడిని చూసుకోండి, ఆకాశంలో ఆ సూర్యుడి నుంచి 3 కిరణాలు మీలోకి ప్రవేశిస్తున్నాయి, ఒకటి నాభిలోకి, ఒకటి అనాహతంలోకి, ఒకటి ఆజ్ఞలోకి సైమల్టేనియస్ గా. 3 కిరణాలు ఆ సుదూరమైనటువంటి ఆ అంతరిక్షంలో ఉన్న సూర్యుడిలోంచి మీ నాభిలోకి, మీ అనాహతంలోకి, మీ ఆజ్ఞలోకి ప్రవేశిస్తున్నాయి. శ్వాస పీల్చుకుంటున్నారు, వదులుతున్నారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఆ సూర్యుడికి సమర్పణ చేసుకోండి. శ్వాస వదులుతున్నప్పుడు కరిష్యే వచనం తవ అనే భావనతో ఆ 3 కిరణాలు మీలోకి ప్రవేశిస్తున్నాయని ధ్యానం చేసుకోండి. నాభి చక్రము 29వ క్లాస్, అనాహతము 22వ క్లాస్, ఆజ్ఞాచక్రము 15వ క్లాస్ అన్నది కూడా గుర్తుంచుకోండి. ఆ సంఖ్య చాలా ఇంపార్టెంట్. చార్ట్ లో ఆ లెవెల్స్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఆత్మ, బుద్ధి, మనస్సు. ఆత్మ అనేది ఇచ్చాశక్తి, బుద్ధి అనేది జ్ఞానశక్తి, మనస్సు అనేది క్రియాశక్తి. చెప్పి 8వ క్లాసులో ఉన్నటువంటి 8లో ఉన్నటువంటి సంకల్పము, 14వ తలంలో ఉన్నటువంటి జ్ఞాన క్రియాశక్తులు కిందకి దిగాయి, కిందకి దిగి 15వ దాంట్లో సంకల్పముగా, 22వ దాంట్లో జ్ఞానముగా, 29వ దాంట్లో మనస్సుగా ఆలోచనలుగా రూపొందుతోంది. ఆ చక్రాల యొక్క ఆ స్థూలీకరణ కాంక్రిటైజేషన్ అవగాహన చేసుకుంటూ ఆ మూడు కిరణాలను నాభి చక్రము, అనాహత చక్రము, ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రము 15వ క్లాస్. ఈ 15వ క్లాస్ మీద అనుపాదక తలంలో ఒక త్రిభుజం ఉంది. ఆ త్రిభుజము విశుద్ధి, అనాహత, మణిపూరకంగా మారే మన శరీరంలో. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇంకా ఈ జీవాత్మ బొమ్మ చూడండి. మీరు జీవాత్మ బొమ్మ ఎక్కడుంది అంటే 29వ క్లాసు ముప్పై ఒకటో క్లాసులో ఉంది. ఈ జీవాత్మ అనుపాదక తలంలో ఉన్న పరమాత్మ రిఫ్లెక్షన్. అది అర్థమవుతుందా మీకు? పైన అంటే 8వ క్లాస్ నుంచి 14వ క్లాసులో వేసినటువంటి ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి యొక్క అనేక మెట్లు కిందకి దిగినటువంటి స్వరూపము. అది ఏ తలంలో ఉంది? మనస్సు యొక్క పై మూడు తలాల్లో ఉంది. మనస్సు యొక్క పై మూడు తలాలు అంటే ఏమని చెప్పుకుంటున్నాం మనం? 29, 30, 31. అక్కడ ఒక పెద్ద అడ్డగీత డాట్ 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 గా గీయబడింది. అంటే మనము జీవాత్మతో కూడా సంబంధం కలిగిలేము. ఆత్మ, పరమాత్మ, మణిపూర చక్రం, నాభి చక్రం తర్వాత ఆలోచిద్దాం. అసలు కట్ ఆఫ్ అయిపోయింది మనకి. ఈ కట్ ఆఫ్ అయిపోయినటువంటి పాయింటే 180,000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన అని చెప్తున్నా. ఈ పై సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1,80,00,000 సంవత్సరాలు. ఈ కట్ ఆఫ్ పాయింట్ 1,00,000. ఈ 1,80,000, 1,80,000 కామన్ గా ఉన్న సంఖ్య ఏమిటి అంటే 18. 18 పక్కన సున్నాలు మారితే కోట్లలోనే అవుతుంది. అంతే, ఈ 18 అనేటటువంటి సంఖ్య చాలా ఇంపార్టెంట్. ఈ 18 అనేటటువంటి సంఖ్య ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని కట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏమైంది? జీవాత్మతో కూడా కట్ ఆఫ్ అయిపోయాం. మనం ఎందుకు పుట్టాము, ఏం నేర్చుకోవటానికి పుట్టాము, ఎక్కడికి వెళ్ళాలో మనకి తెలియదు. ఇది తర్వాత ఆలోచిద్దాం. ఇదంతా కూడా ఇది జీవాత్మ కంటే చాలా ఉచ్చ స్థాయిలో ఉన్నటువంటిది. ఈ జీవాత్మ ఇక్కడ కటాఫ్ అయిపోయింది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 31, 29 ఇది దాటి అర్థమవుతుందో మీకు? 31 ఒక్కసారి మీరు మళ్ళా ఇంటికి వెళ్ళాక ఆ నెంబర్స్ మీరు బాగా నెమరేసుకుంటే భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలు, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్యలు, ఏ శ్లోకం ఏ తలానికి చెందిందో. 700 శ్లోకాలు ఉన్నాయని చెప్తాం కదా. అంటే 700 శ్లోకాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? 7 తలాలకి ఒక్కొక్క తలానికి 100 చొప్పున ఉన్నాయి. ఇక్కడ ఏ తలానికి ఏ 100 శ్లోకాలు ఉన్నాయన్నది మాత్రం మళ్ళా వాళ్ళు కీలిత చెప్పలేదు. మీరు సీక్వెన్షియల్ ఆర్డర్లో రాదు అది. త్రిభుజం మీరు చూస్తున్నారు కదా, సీక్వెన్షియల్ ఆర్డర్లో ఏం లేదు అది. అంటే 700 శ్లోకాలు దుర్గా సప్తశతి అంటాం మనం. దుర్గా సప్తశతిలో కూడా 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ 700 శ్లోకాలు ఏ తలానికి ఎలా కోరిలేట్ చేసుకోవాలన్నది మాత్రం వాళ్ళు చెప్పలేదు, చెప్పరు. స్వార్థం ఉన్నటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చెప్పరు. చెప్పినా వాడికి అర్థం కాదు. ఏ రావణాసురుడు లాంటి వాడు పరమ సంకల్ప శక్తితో అది తెలుసుకు తీరుతాను, లేకపోతే నా పెళ్ళం పిల్లలు ఏమైపోయినా ఏమీ కాదని తపస్సు గడిపోతాడు కదా. కొన్ని 1,000 సంవత్సరాలు రాజ్యాన్ని వదిలేసి, భార్యను వదిలేసి, పిల్లల్ని వదిలేసి అంత తపన ఉండి 1,000 సంవత్సరాలు కష్టపడగేటటువంటి వాడికి ఆ రహస్యం అర్థం అవ్వచ్చు. కానీ అర్థం ఏం లాభం? మళ్ళా గంగలో దిగుతాడు వాడి. కానీ పట్టుకోగలుగుతాడు. అసంభవం మాత్రమేం కాదు. కానీ మనకున్నటువంటి ఫీబుల్ అటెంప్ట్స్ తో మాత్రం పట్టుకోలేము. కానీ ఆ సీక్రెట్ అందులో ఉంది. రెండు మెడిటేషన్స్ మీకు అర్థమయ్యాయి కదా. ఒకటి ఆజ్ఞాచక్ర ధ్యానం చెప్పాను, కుడి కన్ను ఎడమ కన్ను ఆజ్ఞాచక్రం. ఇప్పుడేం చెప్పాను నేను, మణిపూరకము అనాహతము విశుద్ధి. అందులో విశుద్ధిని మనం బ్లూ కలర్ ద్వారా మాత్రమే వాడుకుంటున్నాం, ఇంకా విశుద్ధి గురించి మనం ఆలోచించటం లేదు, అది గుర్తుంచుకోండి. కానీ ఇవి రెండు కూడా ఈ కట్ ఆఫ్ పాయింట్ కంటే పైన ఉన్నటువంటి ధ్యానాలు. అంటే మనం ఉన్న మానసిక స్థితి కంటే చాలా హై లెవెల్లో ఉన్నటువంటి ధ్యాన ప్రక్రియ అని అర్థం అవ్వాలి. అంచేత ఈ ధ్యాన ప్రక్రియ కేవలము అది సంభావన ఉన్నది, మనము అంత ఎత్తుకు ఎదగాలి అని గుర్తు చేసుకోవటానికే ఆ ధ్యాన ప్రక్రియ తప్ప, ఆ ధ్యాన ప్రక్రియలో మీకు వచ్చేటటువంటి దాన్ని మీరు ప్రస్తుతం ఉపయోగించుకునేటటువంటి శారీరక సామర్థ్యము కానీ మానసిక సామర్థ్యము కానీ లేవు. అది ముందు అర్థం అవ్వాలి. అంచేత ఏ ధ్యానం చేయాలి మనం, ఏ ధ్యానం మనకు ఉపయోగపడుతుంది అన్న దానికి మళ్ళా ఈ సైన్స్ తెలిసినటువంటి ఒక గురువు ఉండాలి. ఏ సైన్స్ తెలిసినటువంటి గురువు ఉండాలి, ఈ చక్రాల గురించి బాగా అవగాహన ఉంది. మీ ఏ చక్రానికి సంబంధించినటువంటి ధ్యానం మీకు ఇవ్వాలి, మళ్ళా అది మూడు కాంబినేషన్స్ లో ఇవ్వాలి. ఒక చక్రం మీదే నువ్వు ధ్యానం చేస్తూ కూర్చుంటే వన్ సైడెడ్ డెవలప్మెంట్. మూడు చెప్పాను కదా, ఏంటి వన్ సైడెడ్ అంటే ఇచ్చ ధ్యాన క్రియ, ఇందులో ఏది ఎక్కువైనా వేస్తే అతి ఉత్సాహంతో నువ్వు పరిగెడుతున్నావు, కావలసిన లక్ష్యాన్ని దాటి వెళ్ళిపోతావు. కానీ లక్ష్యం నీకు తెలియనప్పుడు నువ్వు ఎంత స్పీడ్గా పరిగెట్టానో చూసుకుంటావు తప్ప, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, రన్నింగ్ ఆర్ రీచింగ్ ద గోల్? అంతేత ధ్యానం చేయటం ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? కానీ మీరు ధ్యానం చేసేస్తూ గోల్ ఎక్కడో ఏమైనా ఎప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా అసలు, అసలు ఈ ధ్యానం నేను ఎందుకు చేస్తున్నాను? నువ్వు ఎన్నెళ్ళు చేస్తే ఏమవుతుంది? దానికి మా గురువు గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నువ్వు నీ స్నేహితుడు ఊరికి వెళ్ళావు, తెలియదు నీకు ఆ స్నేహితుడు అంతా ఎక్కడ ఉంటాడో వాడు ఇది ఇంత. వాడికి నీకు ఆ ఊరు తెలియదని తెలీదు. ఇప్పుడు పటేల్కి కార్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి ఫలానా చోటకి అంటే ఎక్కడికి వెళ్తాడు? దేవస్థితి సంబంధించి గైడ్ వాడేం చెప్పాడంటే, నేను చాలా బిజీగా ఉన్నాను అని చేత నేనేం చేస్తానంటే కారు విత్ ఇగ్నిషన్కి నేను స్టేషన్లో పెట్టేస్తున్నాను, నువ్వు ట్రైన్ దిగ్గానే అడుగు, అక్కడ కారు ఉంటుంది ఇగ్నిషన్కి కౌంటర్లో ఉంటుంది, నేను చెప్పాను ఫలానా టికెట్ నెంబర్ ఉన్నవాడు వచ్చిస్తే వాడికి ఇగ్నిషన్కి ఇచ్చే. సరే ఇగ్నిషన్కి తీసుకున్నాడు, దిగాడు స్టేషన్లో ఇగ్నిషన్కి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు వెళ్ళాలి వాడు. ఎక్కడికి వెళ్ళాలి? వాడు స్నేహితుడి ఇంటికి వెళ్ళాలి. కానీ స్నేహితుడు ఎందుకు అడ్రస్ తెలియదు వాడికి, పేరు చెప్పాలంటే గుర్తొస్తుంది నాలుగు మీద ఉంటుంది, పేరు చెప్పలేకపోతున్నాడు, లొకేషన్ చెప్పలేకపోతున్నాడు, చెప్పలేకపోతున్నాడు. సరేలే ఎక్కడైనా స్నేహితుడు కనిపించడా అంత పెద్ద ఊళ్ళో? కనిపిస్తే వాడిని నేను వాడి ఇంటికి తీసుకెళ్ళలేనా అని వీడు కార్ స్టార్ట్ చేశాడు. ఇంకేం చేస్తున్నాడు వీడు? తిరుగుతూ ఉంటాడు. స్నేహితుడు కనిపిస్తాడా వాడికి? కనిపించాడు. చివరికి ఎంతవరకు వాడు తిరుగుతాడు? పెట్రోల్ అయిపోయాక పుట్టాడు, తిరుగుతూ ఉంటాడు ప్రపంచపు రోడ్లో. తర్వాత ఏమవుతాడు? పెట్రోల్ అయిపోగానే చివరికి వాడు ఎక్కడికి? అంటే కొంచెం మీకు ఆలోచిస్తే మనం ఎంత మూర్ఖంగా జీవిస్తున్నామో, మాకు అది కావాలి, ఆ ఉద్యోగం కావాలి, ఈ పిల్లలు కావాలి, వాళ్ళు కావాలి, నేను ఈ సంస్థలో ప్రెసిడెంట్ అయిపోవాలి. ఆస్ట్రేలియాకి కొంతమంది నన్ను తీసుకెళ్తాను అన్నారు. సరే తీసుకెళ్ళండి అన్నా. నేను దేనికైనా రెడీ, ఎవరెక్కడ తీసుకెళ్తానన్నా. సరే తీసుకెళ్ళండి అన్నాను. సరే తీసుకెళ్ళారు వాళ్ళు. దేని గురించి చెప్తున్న టాపిక్ డైవర్ట్ అయింది, ఏం చెప్పబోయి చెప్పానండి. అక్కడ నేను మామూలుగా రాను, క్రిసాస్ట సొసైటీ ఇంటర్నేషనల్ మీటింగ్స్ అవుతున్నాయి అక్కడ, అందులో నేను మాట్లాడతాను. ఐఎమ్ ఆల్సో ఏ థియాసఫిస్ట్. అంటే మొదట వాళ్ళు అడిగింది ఏంటంటే, నువ్వు థియాసఫిస్ట్ అని ప్రూఫ్ సబ్మిట్ చేయాలి అన్నారు. థియాసఫిస్ నేను థియాసఫిస్ట్ అవునో కాదో కాగితం ముక్క మీద ఉంటుందా, నా నాలెడ్జ్ మీద ఉంటుందా? అంతేత ముందు ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా ఈ మూర్ఖత్వం చోటు చేసుకుంది అని అర్థమైపోయింది నాకు. ముందు ఏంటి కావాలంటా అంటే, దట్ యు ఆర్ ఏ థియాసఫిస్ట్ అంటే ఆనెస్ట్ థియాసఫిస్ట్. ఆనెస్ట్ థియాసఫిస్ట్ అంటే ఏంటని అడిగారు, కన్ఫ్యూజ్ అయిపోయా. డిజానెస్ట్ ఆనెస్ట్ థియాసఫిస్ట్ ఉంటారా అని. అంటే ఆనెస్ట్ థియాసిస్ట్ అంటే ఏంటంటే ఓ థియాసఫికల్ సొసైటీకి కంటిన్యూస్ గా 10 ఇయర్స్ బట్టి నువ్వు మెంబర్షిప్ గా డబ్బు కడుతూ ఉంటే యు ఆర్ ఎన్ ఆనెస్ట్ థియాసఫిస్ట్. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఓహో అనుకుని నేను ఇప్పటికీ కడుతూనే ఉన్నాను, నేను ప్రతి సంవత్సరం థియాసఫికల్ మీటింగ్ వెళ్ళను, దేనికి వెళ్ళను, కానీ కడుతూనే ఉన్నా. సరే అయిపోయింది. దాని తర్వాత నన్ను తీసుకెళ్తానన్నటువంటి వాళ్ళు థియాసఫీలో మాస్టర్స్ అంటూ ఉంటారు కదా, అంచేత మాస్టర్ ఆరికే అన్నారు. వాళ్ళకి పెద్ద షాక్ వచ్చేసింది, హార్ట్ అటాక్ వచ్చేసి, మాస్టర్ ఆరికే హౌ కెన్ ఎనీ బి ఏ మాస్టర్. నేను పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను వై కాంట్ ఎనీవన్ బి ఏ మాస్టర్ అని నా లాజిక్. ఆల్ ఆర్ మాస్టర్స్. అసలు జీవాత్మ అంటేనే అర్థం ఏంటి, నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావు నాయన, నీకు చదివటం లేదు, నీకు నేర్పుతున్నాం మేము అని కదా మాస్టర్స్ చెప్తున్నారు. అంచేతను మాస్టర్ ఆర్కే అంటే మేము రానివ్వం అన్నారు. పోతుండే అబ్బా మారేళ్ళ శ్రీరామకృష్ణ అనండి అన్నారు. అది అనం అన్నారు. వాళ్ళు ఏమన్నారు అంటే ఏంటది మారేళ్ళ ఎస్ ఆర్కే అని ఏదో అలా అంటేనే మేము రాణిస్తాం అన్నారు. డోంట్ నో, అదేదో అంటారు కదా, ఏదో చెప్పారు, ఏదో రివర్స్ చేశారు. సరే నేను దానికి ఒప్పుకున్నా. దానికి ఒప్పుకున్నాక అసలు ఈయన థియోసాఫికల్ సొసైటీలో ఏ పుస్తకాలు చదివాడు అది మాకు లిస్ట్ కావాలి అన్నారు. సరే నేను లిస్ట్ అవుట్ చేయటం మొదట, సీక్రెట్ డాక్ట్రిన్, ఏఏ పోవెల్, క్యాజువల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, దాని తర్వాత లైట్ ఆఫ్ ది సోల్, జ్వాలా కుల్మహర్షి పుస్తకాలు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అసలు ఈ పుస్తకాలన్నీ చదివిన వాళ్ళు ఉంటారని మేము నమ్మం. యాక్చువల్ గా జరిగింది అది. అంచేత ఆధ్యాత్మిక సంస్థలో మీకు మెంబర్షిప్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, అందులో ఉన్నటువంటి పుస్తకాలు మీరు చదవకూడదు. ఒకవేళ నువ్వు చదివావు అన్నా కూడా నమ్మకూడదు. అంతకంటే పెద్ద షాక్ మీకు చెప్తాను నేను. పతంజలి యోగ సూత్రాలని ఐకే టైమ్ని యోగ సూత్రాలతో పతంజలిని ఒక అద్భుతమైనటువంటి బుక్ రాశాడు. ఓ 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నేను పతంజలి యోగ సూత్రాల గురించి చెప్తూ థియోసాఫికల్ సొసైటీలో ఆ బుక్స్ అమ్మకానికి ఉన్నాయి ఫర్ సేల్స్. 20 పుస్తకాలు ఎన్నో అడిగాను నేను. 20 పుస్తకాలు మీకెందుకు అని అడిగారు వాళ్ళు. ఎవరు వాళ్ళు పుస్తకాలు ఎందుకు పెట్టారు? నాకు 20 పుస్తకాలు కావాలి అన్నా. ఎందుకు అంటే మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్పారు, వీఆర్ స్టడీయింగ్ ఇట్, అది నోబడీ కెన్ స్టడీ పతంజలి యోగ సూత్రాలు, దేర్ ఫోర్ వీ విల్ నాట్ గివ్ ద బుక్స్. అంటే ఆధ్యాత్మిక సంస్థలు ఎలాగ ఉన్నాయో మీకు అర్థమవుతుందా? అంటే ఆధ్యాత్మిక సంస్థల మెంబర్షిప్ కాదు ఇంపార్టెంట్, ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీకు తెలియాలి. అంచేత ఆ సబ్జెక్టులో జీవాత్మ వరకు వెళ్ళటానికి కావలసినటువంటి ఆ ఒక్క బొమ్మ చూసి నేను ఆపిస్తాను ఇప్పుడు. నేను మీరు ఆ బొమ్మ చూడండి. జీవాత్మకి పై 2 వాటితో లింక్ పోయింది ప్రస్తుతం. అంటే యోగము లేదు, ఆ యోగము మనం స్థాపించుకోవాలి. అంచేత యోగము అంటే అర్థం ఏంటి, జీవాత్మ పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఇంతవరకు క్లియర్ అయిందా? అది డాట్ 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 గా చిన్న గీతగా ఉంది. దీన్నే ద బ్రిడ్జ్ ఆఫ్ అంతఃకరణ, సేతుబంధన అంటాం. రామాయణంలో సేతుబంధనలో ఉండేటటువంటి ప్రాసెస్ మీరు చాలా సీరియస్ గా చదివితే ఈ యోగం మీరు పెట్టేసుకోవచ్చు. సేతుబంధన బ్రిడ్జ్ కట్టారు కదా, ఇది ఒక ఐలాండ్ అయిపోయింది. ఈ ఐలాండ్ భారతంతో లింక్ పోయింది. భారతం అంటే రతి అంటే ఇంటరెస్ట్ లవ్, భా అంటే వెలుగుతో. ఈ వెలుగుతో లింక్ పోయింది, భారతంతో లింక్ పోయింది, లంక ఏర్పడింది. ఈ కింద ఉన్నదంతా ఏంటి, లంకా రాజ్యము, ఈగోయిక్ రాజ్యము, అహంకారంతో పూరితమైనటువంటి రాజ్యము. మన భౌతిక జగత్తులో మనం ఇప్పుడు జీవిస్తున్నదంతా కూడా రావణాసురుడు రాజ్యమే. వేరే రావణాసురుడు అది ఏం కాదు. అంటే రావణాసురుడు యొక్క లంక ఏది అంటే మన ఈ భౌతిక శరీరమే. 10 ఇంద్రియాలున్నాయి, 10 తలకాయలు, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క వేపు లాగుతూ ఉంటుంది మనని. 10 తలకాయలు ఒకే యాంగిల్లో లేవు. అవన్నీ ఒకే లక్ష్యానికి వెళ్ళినప్పుడు ఏమవుతాయి, 10 ఇంద్రియాలు ఒకే రథం వైపు వెళ్తే దశరథుడు అంటాం. ఆ దశరథుడు యొక్క 3 ఉన్నాయి కదా, కౌశల్య, అవి ఈ మూడు, కౌశల్య, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్, యాక్టివిటీ. అంచేత నీకు ఎంత థీరీ తెలిసినా నువ్వు ఆ యాక్టివిటీలో ఎక్స్పర్ట్ యాక్షన్ లేకపోతే రాముడు రాడు. మంచి ఆలోచనలు ఉంటే సరిపోదు, మంచి సంకల్పాలు ఉంటే సరిపోదు, కావాల్సింది ఏంటి? కుశలత్వం, యోగ కర్మసు కౌశలం. అంచేత ఈ ట్రయాంగిల్ ఇక్కడికి యాడ్ అవ్వటానికి కావలసినటువంటి ధ్యాన విధానం అంతా కూడా రామాయణంలో ఉంది కనుక ఆ సాయి రామ్ అనేటటువంటి మాటకి అంత శక్తి వచ్చింది, మంత్రశక్తి. రామ అనేటటువంటి పదానికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఎందువల్ల వస్తుంది అంటే, వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్, రామ అనగానే ఈ బ్రిడ్జ్ ఏర్పడటం మొదలెడుతుంది. ఈ బ్రిడ్జ్ ఏర్పడటానికి మీరు ఇక్కడ మూడు సర్కిల్స్ ఉన్నాయి చూసుకోండి. మనోమయ తలం యొక్క ఫోర్త్ క్లాస్ అంటే 32nd క్లాస్ లో ఒక బిందువు కనిపిస్తుందా? చాలా చిన్నగా ఉంది అది, అందరికీ కనిపిస్తాను కదా. దాన్ని ఏమని చెప్పామంటే మానసిక శాశ్వత పరమాణువు, మెంటల్ యూనిట్ అన్నాం. అది ఎక్కడుంది? స్వాధిష్టాన చక్రంలో ఉంది. పేరు మనం ఏమంటున్నాం? మానసిక శాశ్వత బిందువు అంటున్నాం. అది వెళ్ళి ఎక్కడ పడింది? అది స్వాధిష్టాన చక్రంలో పడింది. కొంచెం అది తర్వాత ఆలోచిద్దాం. సెకండ్ మణిపూరంలో ఫోర్త్, కానీ స్వాధిష్టాన చక్రంలో పడుతుంది. అది లైన్ కింద ఉంది కదా, మణిపూరకం కంటే కింద ఉంది అది, అంటే స్వాధిష్టానంలోకి వచ్చేసింది. క్లియర్? దాని తర్వాత ఇంకోటి కామమయ తలంలో మొదటి ప్లేన్ లో ఉంది. కామమయ తలంలో మొదటి ప్లేన్ అంటే ఎన్నో క్లాస్? 36th, 36th క్లాస్ అంతే కదా. ఈ 36th క్లాస్నే శివతత్వం గురించి ఉపాసన చేసేవాళ్ళు శివపురాణంలో వాటిలో 36 తత్వాలుగా చెప్తారు. అది అది ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ కావద్దు దాంట్లో. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క బొమ్మ మీకు క్లియర్ అయిపోతే మొత్తం స్పిరిచువల్ నాలెడ్జ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ బొమ్మలో ఉంది. పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అన్ని ఎలా అయితే ఉన్నాయో మొత్తం స్పిరిచువలిజం అందులోకి వచ్చేస్తుంది. కనుక స్వాధిష్టానం నెంబర్ 1 కామమయ తలంలో ఉంది. దాని తర్వాత ఇంకొక పరమాణువు ఉంది చూడండి, స్థూల పరమాణువు, ఇంకో 0. ఈ ఒకటిలో ఉన్నవి ఏవి మనకి అనుభూతిలో లేవు. అంటే ఏంటి? 43లో, దాని తర్వాత 36లో, దాని తర్వాత 33లో, 32లో. ఇంకొక మాట చెప్పి ఆ ధ్యానం చెప్తాను నేను మీకు. మనకి 33 కోట్ల దేవతలు ఉన్నాయని చెప్తాం. 33 కోట్లు అంటే 33 వెరైటీస్. ఈ 32 దాటితే 33. ఈ 33కి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? జీవాత్మలోకి వెళ్ళిపోతారు కదా. దీన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని మనము 33 దేవతల్లో 32 నుంచి పైకి వెళ్తే జీవాత్మకి వెళ్తాం. 32లో ఉంటే ఈ లైన్ లో ఉంటాం. ఆ లైన్ కి ఒక్క బిట్ కింద ఉంటే ఎక్కడ ఉంటాం? 33 క్లాస్ లో ఉంటాం. అంచేత భౌతిక జగత్తులో ఈ శరీరంతో మనం ఇమీడియట్ గా ఎన్ని క్లాసుల వరకు వెళ్ళిపోవచ్చు? 33 క్లాస్ వరకు వెళ్ళిపోవచ్చు. ఎన్నో క్లాస్ నుంచి మొదలెట్టి? 49వ క్లాస్ నుంచి మొదలెట్టి. దాన్ని షేడ్స్ లో చూపించాడు, 2 త్రిభుజాలు చూపించాడు కదా. సరే అక్కడ ఆపుదాం. ఇది ఒకసారి ఆ మెడిటేషన్ కూడా ఒక్కసారి స్టార్ట్ చేసి ఆపేద్దాం మనం. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి త్రిభుజాన్ని చూసుకోండి. విశుద్ధి, అనాహతము, మణిపూరకము యొక్క త్రిభుజాన్ని చూసుకోండి. ఇరవై 29, 30, 31లో ఉన్న త్రిభుజాన్ని చూసుకోండి. మధ్య ఉన్న త్రిభుజాన్ని చూసుకోండి. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఆ త్రిభుజము గురువుకి సమర్పణ చేస్తుంది, ఆజ్ఞాచక్రానికి సమర్పణ చేస్తుంది. ఆ త్రిభుజము జీవాత్మ పరమాత్మకి సమర్పణ చేసుకుంటుంది. శరణం మమ, శ్వాస వదులుతున్నప్పుడు ఆ త్రిభుజము ఆ పై త్రిభుజాల యొక్క సందేశాల ద్వారానే పనిచేస్తోంది. కరిష్యే వచనం తవ. అదే ఆ మానసిక స్థితి మెల్లిగా తెచ్చుకోండి. ఆ త్రిభుజం చాలా ఇంపార్టెంట్. ఈ త్రిభుజాల యొక్క కలయికే 43 త్రిభుజాల కలయికగా శ్రీచక్రంగా మారుతుంది తర్వాత సాధనలో. ఈ త్రిభుజాలను మనం మానిపులేట్ చేసుకుంటాం. ఈ మానసిక స్థితినే సాయి అల్లా మాలిక్ అన్నాడు. ఆ త్రిభుజాలు ఆ శక్తి ఎలా నడిపిస్తే అలా నడుస్తాను తప్ప నేనేమి కోరను. కానీ నేనేమి కోరను అని చెప్తూ ఉన్నది వదులుకోవటం అంటే ఆ శక్తి నీకు ఇచ్చింది వదులుకుంటున్నావు అని అర్థం. అది తప్పది. ఉన్నది ఉపయోగించుకోవటం, లేని దాని కొరకు ఆశించకుండా. గురు పరంపర మనకి ఏ విధమైనటువంటి నిర్దేశాలు ఇస్తుందో ఆ విధమైనటువంటి నిర్దేశానుసారము నేను జీవిస్తాను. ఆ సమర్పణతో మెల్లిగా కళ్ళు తెరిచేయండి. కొంచెం మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాక దీన్ని మీరు బాగా అవగాహన చేసుకోండి ఆ స్థలాలని. ఎందుకంటే రేపు శ్రీచక్ర సాధన ఒకటి నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నేను మీకు. అందులో 5 అధోముఖి త్రిభుజాలు ఉంటాయి, 4 ఊర్ధముఖి త్రిభుజాలు ఉంటాయి. 5, 4, 9 ఈ 9తో 43 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. 43 ట్రయాంగిల్స్ ఏర్పడతాయంటే మీరు ఏ క్లాస్లో ఉన్నట్టు, స్థూల జగత్తు యొక్క మొదటి క్లాసులో ఉన్నట్టు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం, స్థూల జగత్తులో గ్యాసియస్ స్టేట్ వరకు మనకి ఒక అనుభూతి ఉంది కదా, స్థూల సాలిడ్, నెక్స్ట్ లిక్విడ్, దాని తర్వాత గ్యాసియస్. గ్యాసియస్ తర్వాత ఉన్నదాన్ని మనకి అనుభూతిలో లేదు. కానీ దానిపైన ఇంకా ఎన్ని క్లాసులు ఉన్నాయి, 4 ఉంటాయి. ఆ 4 పైన ఉన్నటువంటి క్లాస్ వరకు శ్రీచక్రం తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. 43 ట్రయాంగిల్స్ ఉంటాయి అందులో. అంచేత అది చూద్దాం మెల్లిగా. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే సాధారణంగా మొదటి క్లాసులో మేము సిలబస్ ఇచ్చేస్తాం మొత్తం, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న మొత్తం సిలబస్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు కాస్త ఎక్స్పెరిమెంట్ చేసి ఈ పొలిటికల్ లీడర్స్ లో ఎవరు ఏ ప్లేన్ లో ఉన్నారు, లింకన్, కెన్నడీ, అంటే ఎవరి లైఫ్ మనకు బాగా తెలుసో వాళ్ళది, శంకరాచార్యులు వారు ఏ ప్లేన్ లో ఉన్నారు, బ్లావిట్స్ కి ఏ ప్లేన్ లో ఉంది అన్నది మీరు పట్టుకోగలిగారు. పలుకుతే అంటే 49వ క్లాస్ నుంచి 15వ క్లాస్ వరకే మీరు అంచనా వేయగలరు. ఆ పైవి అసలు వేయలేము మనం. క్లియర్? అది మీకు అర్థమైపోయింది అంటే ఇంకా నేను ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. జై గురుదేవ్.